Namo Bhagavate Sri Ramana. ఈ రోజున మన హెడ్ మాస్టర్ మాట్లాడతారు. ఇప్పుడు మణిగారిని పరిచయం చేయడానికి, వారి కుటుంబ నేపథ్యం చెప్పడానికి ఇక్కడికి ఈ మైక్ ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది. నాకు చెముడు వినపడేది అసత్యం, దర్శించేది సత్యం. భగవాన్ బ్రదర్స్ నలుగురు, ముగ్గురు భగవాన్ బ్రదర్స్ ముగ్గురు, ఒక సిస్టర్ అని మొత్తం నలుగురు. భగవాన్ అన్నగారికి ఆయనకి మ్యారేజ్ అయింది. ఆయన ఆ రోజుల్లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆయన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కొంతకాలం ఉద్యోగం కూడా చేశారు. భగవాన్ అన్నగారు భగవాన్ ద్వితీయం, మూడు చిన్నస్వామి. ఈ ముగ్గురులోని భగవాన్ అన్నగారికి సంతానం లేరు. భగవాన్ తమ్ముడు చిన్నస్వామికి ఒకే కుమారుడు వెంకటరామన్న గారు. భగవాన్ సిస్టర్కి సంతానం లేరు. అంటే ఈ వెంకటరామన్న గారి తల్లి చిన్నప్పుడే తన స్వర్గస్థులయ్యారు. అప్పుడు భగవాన్ తల్లి నేను పెంచలేను, పిల్లవాడిని పెంచలేను, నాకు వయసు వచ్చేసిందని చెప్పారు. అంటే భగవాన్ సిస్టర్ ఆవిడ ఏమన్నారంటే, మరి ఎవరు పెంచకపోతే ఎలాగే, చిన్నపిల్లడు నాకు ఎలాగ సంతానం లేరు కదా, నేను పెంచుతానని భగవాన్ మేనత్త పెంచి భగవాన్ సిస్టర్ పెంచారు వెంకటరామన్న గారు. ఆ వెంకటరామన్న గారికి ముగ్గురు అబ్బాయిలు, అందులో అందరికంటే చిన్న మన మణిగారు. మణిగారు అందరికంటే చిన్న, అంటే వారిని పరిచయం చేయాలి కదా. భగవాన్ కుటుంబ సభ్యులు, భగవాన్ కుటుంబ సభ్యులు. ఈ మణిగారు, సుందరం గారు, గణేశన్ గారు ఇప్పుడు ఇంచుమించుగా రమణాశ్రమాన్ని అంటి పెట్టుకుని ఉన్నారు. సుందరం గారు, మణిగారు ఎంప్లాయీస్, చాలా కాలం ఉద్యోగాలు చేశారు. ఆయన రిటైర్ అయిన తర్వాత వచ్చారనుకుంటాను. సుందరం గారు మణిగారిని మధ్యలోనే తీసుకొచ్చారు. బిఫోర్ రిటైర్మెంట్ మణిగారిని తీసుకొచ్చి రమణాశ్రమం అడ్మినిస్ట్రేషన్లో ఓ భాగంగా చేశారు. ఆ రమణాశ్రమం మెయింటైన్ చేయడానికి వెంకటరామన్న గారు చాలా కష్టపడ్డారు. చిన్నస్వామి తర్వాత 1950లో భగవాన్ నిర్వాణం చెందారు. చిన్నస్వామి 1953 జనవరిలో. తర్వాత వెంకటరామన్న గారు చాలా దావాలు ఫేస్ చేశారు. రాయవెల్లూరులో ఓడిపోయారు కూడా వెంకటరామన్న గారు. రాయవెల్లూరు కోర్టులో ఓడిపోయారు వెంకటరామన్న గారు. ఓడిపోతే గణేష్ గారు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఏడ్చారు. ఈ రియల్ ఈ వెప్టం. అయితే వెంకటరామన్న గారు బాగా ధైర్యవంతులు. తర్వాత ఓడిపోయిన తర్వాత హైకోర్టుకి వెళ్ళి అక్కడ అక్కడ జాగ్రత్తగా ప్లేడర్స్ పెద్ద ప్లేడర్స్ ఆయన పెట్టుకుని మొత్తం మీద అక్కడ హైకోర్టులో నెగ్గారు. మొత్తం మీద ఆయన ఇంకో సంవత్సరానికి సరిపోతారు అనగా వెంకటరామన్న గారు ఏదో రకమైన దావా లిటిగేషన్ అలా ఫేస్ చేస్తూనే వచ్చారు వెంకటరామన్న గారు. ఏదో రకమైన దావాలు ఆశ్రమం మీద. సరే ఇతరుల ఇంటర్ఫీరెన్స్ ఇప్పుడు తగ్గిపోయింది. ఇతరుల ఇంటర్ఫీరెన్స్ ఏం లేదు. మనం సుఖంగా ఉండొచ్చు అంటే వాళ్ళకి ఏదో డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సరే, వాళ్ళు డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ మనకు అవసరం లేదు, అది మనకు అవసరం లేదు. వాళ్ళ కుటుంబ విషయం అది. వాళ్ళకి డొమెస్టిక్ డిఫికల్టీస్, డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. ఇతరుల ప్రమేయం తగ్గిపోయింది. సరే, ఈ రోజున మణిగారు తర్వాత ధర్మపత్ని రమణ గారు ఇక్కడ రావటం, పైగా ఆంగ్ల తారీఖు ఇంగ్లీష్ తారీఖుల ప్రకారం ఈ రోజున భగవాన్ బర్త్డే. అంటే 29 రాత్రి 12:30 తర్వాత ఇంకేదో వచ్చినా 30 లెక్కలోకి వస్తుంది. ఆంగ్ల సాంప్రదాయాన్ని బట్టి వైట్ పీపుల్ కొంతమంది ఈ రోజున రమణ జయంతి చేస్తారు. ఈ రోజున మనం నక్షత్రం ప్రకారం చేయటం జరిగిపోయింది. మీరందరూ మణిగారిని, మణిగారి భార్యని చూడటానికి వచ్చారు. మీరందరూ మేము ఈ రోజున ఇక్కడ కార్యక్రమం ఉందని కూడా ఎవరికి తెలియపరచలేదు. అంటే ఈ సభను జయప్రదం చేయడానికి మీరు అందరూ వచ్చినందుకు నా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఈ రోజున కూడా బర్త్డే. కానీ తత్వం చెప్పాలంటే బర్త్డే లేనివాడికి బర్త్డే చేస్తున్నాం మనం. బర్త్డే లేనివాడికి బర్త్డే చేస్తున్నాం. భగవాన్ 1912 విరూపాక్ష గుహలో ఉండగా కొంతమంది భక్తులు వచ్చి మేము బర్త్డే చేసుకుంటా ఉన్నారు. బర్త్డే అనేది సంతోషించే రోజు కాదు, ఈ శవం ఎంచుకొచ్చింది, ఈ శరీరం ఎంచుకొచ్చింది అని. ఈ రోజున కనీసం శరీరం పుట్టిన రోజున ఈ శరీరం ఎంచుకొచ్చి నా మీద పడింది అని విచారణ చేసుకోవాలి. కానీ స్వీట్లు తినే పాయసం తాగి ఇది సంతోషించే రోజు కాదు అని చెప్పారు 1912. అయితే అక్కడ భక్తులు ఏమన్నారంటే, తీరా మేము ఇంటికాని ఏదో చేసుకుని వచ్చాం స్వీట్లు అని, మీరు ఎలా కూర్చోండి, మీకు ఇందులో మీరు పార్టిసిపేట్ చేయకపోవచ్చు, మేము తెచ్చుకుని మేమే తినేసి వెళ్ళిపోతాం అన్నారు. సరే కానివ్వండి అన్నారు. కానీ ఆ రకంగా 1912 విరూపాక్ష గుహలు ఉండగా రమణ బర్త్డే ప్రారంభమైంది. ఆయనకి డెత్డే లేదు, బర్త్డే లేదు. అంటే డెత్డే లేదు, బర్త్డే లేదు. ఆయన ఎక్కువ ఆత్మచింతన, బ్రహ్మచింతన, అంటే ఉన్నది ఏదో ఉంది, లేనిది ఏదో లేదు, ఆ ఉన్నదాన్ని గురించి ఆ శ్రవణ మననాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. భగవానికి ఆయన పేరు బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు. అప్పుడు గణపతి శాస్త్రి గారు 1907 భగవాన్ సమక్షంలోకి ఒక డివైన్ ప్రేరణ వల్ల, దైవ ప్రేరణ వల్ల వచ్చి ఆయన పరిచారకుని అడిగి తెలుసుకుని అప్పుడు వెంకట రమణ అనే పేరుని ఆ రమణ ఉంచేసి చివరి మహర్షి అని పెట్టి, రమణ మహర్షి అని పెట్టి భక్తులు ఆయన పేరు, భక్తులు కాని వాళ్ళందరినీ రమణ మహర్షి అని పిలుస్తారు, భక్తుల మట్టికి భగవాన్ అని పిలుచుకోమని ఆదేశించారు గణపతి శాస్త్రి గారు. అదే భగవాన్ శ్రీ రమణ మహర్షి. రమణ భక్తుల మట్టికి భగవాన్ అనే పిలుస్తారు, భక్తులు కాని వాళ్ళు రమణ అని పిలుస్తారు. సరే, ఎలా పిలిచినా వస్తువు ఒకటే, సద్వస్తువు ఒకటే. ఆయనకి నేను అరుణాచలం వచ్చి కొత్తగా పొందిందంటూ సంపాదించిందంటూ ఏమీ లేదు. నేను అరుణాచలం వచ్చి కొత్తగా ఏం పొందలేదు. నేను పొందవలసింది ఏదో మదురైలోనే పొందాను. మదురైలోనే మధురలో మదురైలోనే ఉత్తరాది మధుర, ఇది మధురాయి. మదురాయిలో లీలలన్నీ శివుడి లీలలు. ఆవిడ ఊరి పేరు లేకుండా పోయాడు సుందరేశయ్య గారు. ఈ మీనాక్షికి పేరు వచ్చేది. కష్టపడిన వాళ్ళు ఒకళ్ళు, పేరు ఒకళ్ళు. 64 లీలలు చూపించాడు మదురాయిలో సుందరేశాడు. ఆడికి పేరు లేదు. ఆడి భార్యకి మీనాక్షి పాపులర్ అయిపోయింది. అలాగే రామకృష్ణ మట్లో శారదకున్న గౌరవం కానీ శారదకున్న పేరు కానీ రామకృష్ణుడికి లేదు, వివేకానందకు లేదు. ఒకవేళ వాళ్ళు దేవ ప్రారంభం కొంచెం మనం ఏం చెప్పడం, గౌరవం కూడా మనం కోరితే రాదు, వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వస్తుంది. అందరూ మధుర మీనాక్షి మధుర మీనాక్షి అంటారు కానీ సుందరేశ్వరి పేరు ఎవడ తలపెట్టడు. కానీ లీలలన్నీ సుందరేశ్వరి చేశాడు. అక్కడ మన మధుర అక్కడ రమణ మందిరం అని ఉంది, అక్కడ దక్షిణ సింహద్వారం దగ్గర మీనాక్షి గుడికి. అక్కడ మరణానుభవం పొందారు. ఆయన జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటన అది. ఆయన ఉపనిషత్తులు కానీ వేదాలకు కానీ భగవద్గీత కానీ స్పిరిచువల్ లెటర్ అయితే ఏం చదవలేదు. ఆ బ్రహ్మ పదార్థం అనేది ఒకటి, బ్రహ్మ పదార్థం అనిర్వచనీయం, నిర్వచనం డిఫైన్ చేయలేము. దాని గురించి ఆయన శ్రవణం చేయలేదు, మననం చేయలేదు. అయాం దటయాం, ఉన్నాను ఏంటి ఉన్నాను, ఆ ఉన్నది ఏదో నేనై ఉన్నాను. దిస్ ఈజ్ ది కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ లాయల్ అండ్ ట్రూ డెఫినేషన్ ఆఫ్ ఆల్ మైటీ ఆఫ్ ట్రూత్. అయాం దట్ అయాం, ఉన్నదేదో ఉంది, అది ఎవరో కాదు, అది నేనై ఉన్నాను. భగవాన్ చెప్పింది ఊయామయ కాదు, హూ ఈజ్ ది సాయ్. అది జనరల్గా ఊయామయ అని ఎడ్డుకి పెట్టారు. అది కరెక్ట్గా మనం పలకాలంటే నాట్ ఊయామయ, హూ ఈజ్ ది సాయ్. ఇప్పుడు నేను లేనని చెబుతున్నావు కదా, ఆ నేను ఎవడను, హూ ఈజ్ ది సాయ్. అది అసలు ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, నువ్వు దేని ఏదిగా ఉన్నావో దాని మీద నీకు ఐడెంటిఫికేషన్ లేదు, దానితో నీకు తాదాత్మ్యం లేదు. నువ్వు కాని దేహం మీద, నువ్వు కాని ఇంద్రియాల మీద, కాని మనస్సు మీద, కాని ఈగో సెన్స్ మీద నువ్వు కానిదానితో నువ్వు తాదాత్మ్యం పొందుతున్నావు. నువ్వు కానిదానితో తాదాత్మ్యం పొందుతున్నంతకాలం ఏది ఉందో అది నీకు తెలియబడదు. ఏది ఉందో అది నీకు తెలియబడి వరకు ఏది కాదో అది నీకు తెలియదు. నీకు ఉన్నది ఉన్నట్టు తెలిస్తే లేనిది లేనట్టు తెలుస్తుంది. అది రమణ భగవాను ఇంచుమించుగా 1896 జూన్ జూలై ఆ టైంలో ఆయన మధురైలో వాళ్ళ పినతండ్రి గారు సుబ్బయ్య గారు ఇంటికాడ ఉండగా ఆయన మరణానుభవం పొందారు. ఆయన మరణానుభవం ఎందుకు పొందారంటే దేవతలకు తెలుసు కానీ మనుషులకు ఎవరికి తెలియదు. దాన్ని దేవరహస్యం అంటారు. ఆయన మరణానుభవం ద్వారా తాను కాని దేహంలోంచి, మైండ్లోంచి, పరిసరాల్లోంచి, ప్రపంచంలోంచి తను కాని దాంట్లోంచి విడిపోవటం జరిగింది. శరీరం చనిపోయింది, మైండ్ వాండరింగ్ ఆగిపోయింది, శ్వాస ఆగిపోయింది, బాడీ బికేమ్ డెడ్. కానీ ఈ దేహానికి అచ్చే బిఎంఐకి అచేతంగా, బాడీకి మైండ్కి ఇంటలెక్ట్కి అచేతంగా ఏదో అంతరాడాలలో, ఎక్కడో సుధీరాలలో, ఎక్కడో అగాధమైనలో ఇళ్ళలో నేను ఉన్నాను, నేను ఉన్నాను. ఆ ఉన్నదేదో దేహంతో లోకంతో చావు పుట్టుకలతో ఏమీ సంబంధం లేదు. ఆ ఉన్నదేదో నేనై ఉన్నాను, నేను ఉన్నాను. అంటే ఆ ఉన్నది నా దేహం మరణించింది, నా దేహం మరణించినా నేను ఉన్నాను. అంటే ఆ మరణానుభవం ద్వారా, ఆ మరణానుభవం ద్వారా తాను దేహం కాదు, తాను దేహం మాత్రమే కాదు అనేటువంటి ఎక్స్పీరియన్స్ పొందారు. అది అనుభవైక విజయం. అంతే ముందు చెప్పాను, వినపడింది నిజం కాకపోయినా దర్శనం నిజమైన. ఆయన చెప్పింది మనకి అర్థం కాకపోవచ్చు. ఇట్ ఈజ్ బియాండ్ అవర్ ఇంటలెక్ట్ అండ్ ఇట్ ఈజ్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. కానీ ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. ఆ డెత్లెస్ స్టేట్ని మరణానుభవం ద్వారా మరణం ఎలా ఉంటుంది, మరణానుభవం ద్వారా మరణాన్ని అతిక్రమించి, ఆ డెత్ని అతిక్రమించి ఈ బిచేమ్ ఇమ్మోర్టల్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. రమణ భగవాన్ బిచేమ్ ఇమ్మోర్టల్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ ఇన్ హిజ్ అంకుల్ సావర్స్. ఇదంతా అంటే మానవ జాతి అంతా కూడా, అది సైన్స్ అవనండి, ఫిలాసఫీ అవనండి, ఇంటలెక్చువల్స్ అవనండి, ఏ వస్తువును తెలుసుకోవడానికి మానవ జాతి కలర్తో సంబంధం లేకుండా, సెక్స్తో సంబంధం లేకుండా ఏ వస్తువునైతే తెలుసుకోవడానికి మానవ జాతి అంతా ప్రయాణం చేస్తుందో అది ఆయనకి దైవానుగ్రహం వల్ల, అరుణాచలేశ్వరుడు అనుగ్రహం వల్ల కొన్ని నిమిషాల్లో, కొన్ని క్షణాల్లో ఆయన ఏ వస్తువునైతే పొందాడో ఆ వస్తువుని పొంది ఆయన సుఖి అయిపోయాడు. అక్కడితోటి డిపెండెన్స్ డ్రాప్ అయిపోయింది. తర్వాత ఆయన మరణానుభవం అనేది ఆయన జీవితంలో మెయిన్ ఇన్సిడెంట్. అంటే మరణానుభవం ద్వారా ఆయన దేవత స్వరూపుడయ్యాడు. అంటే అంతకుముందు అసలు చావు లేని సత్పదార్థం, సత్వస్తువు మన హృదయంలో ఉందడానికి తెలియదు. ఆయన శ్రవణం చేయలేదు, మరణం చేయలేదు, ఏమీ చేయకుండానే ఆయనకి అరుణాచలేశ్వరుడు అనుగ్రహం వల్ల అది ఆయనకి సుమారు 16వ సంవత్సరంలోనే ఆయనకి అనుభవ ఐక్యవేద్యమైంది. ఏది చావు లేని సత్వస్తువు. ఆ సద్వస్తువుకి, ఈ దేహానికి, ఈ మనస్సుకి ఏమిటి ఇసుమంత ఈ సంబంధము లేదు, చింతాకంత కూడా సంబంధము లేదు. చావు లేని సద్వస్తువు తెలుస్తుంది, చచ్చిపోయే శరీరం తెలుస్తుంది, దానికి దీనికి ఎక్కడ ముడి లేదేంటి, ఏమీ సంబంధము లేదేమిటి, ఇసుమంతమైన సంబంధం ఉండాలంట, ఉండాలి కదా, వేరే కనెక్షన్ ఎట్టాలి, ఎక్కడా సంబంధం లేదు. చచ్చిపోయే శరీరానికి, తాను పొందిన చావు లేని సద్వస్తువుకి ఏమీ సంబంధం లేదు, నో రిలేషన్షిప్, ఏమీ సంబంధం కనపడటం లేదండి. ఇది ఆయన శాస్త్రం చదవలేదు, ఇది డైరెక్ట్గా, ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అంచేది ఆయన జీవితం పొడిగినా కూడా ఆ అనుభవాన్ని, ఆయన ఏదైతే 16వ సంవత్సరంలో అనుభవాన్ని పొందాడో అనుభవాన్ని మనకు తీసి ఈ షార్ట్ సెంటెన్సెస్, ఆ బ్రోకెన్ సెంటెన్సెస్, ఆ చిన్న చిన్న మాటల్లో మన బ్రెయిన్కి అందేలాగా స్వీట్ సెంటెన్సెస్లో ఆయన పొందిన అనుభవాన్ని సుమారు అరుణాచలంలో 54 ఇయర్స్ టీచ్ చేశాడు వాడు రమణస్వామి. 54 ఇయర్స్ రమణ రమణ అక్కడ అరుణాచలం ఉండి ఆ విరూపాక్ష గుహం అవనండి, స్కంభాస్త్రం అవనండి, రమణాస్త్రం అవనండి, ఎక్కడో చోట మొత్తం మీద టీచింగ్ కంటిన్యూ చేస్తూ నాన్ స్టాప్గా 54 అవర్స్ టీచ్ చేశారు. ఇంటర్వ్యూ సిస్టమ్ లేదు. ఏమిటి ఇంటర్వ్యూ సిస్టమ్ లేదు, 24 అవర్స్ భక్తులకి దర్శనం. 24 అవర్స్ అంటే భక్తులకి అంత అందుబాటులో ఉన్న ఋషి కనపడడు. అయితే దాన్ని క్షమించాలి మీరు. నేను కొన్ని ఉపనిషత్తులు కూడా కొన్ని అక్కడక్కడ చూశాను. నేను పండితుడిని కాదు, కానీ ఇది పండితులు ఒప్పుకోరు. నేను చెప్పేది ఉపనిషత్తు ఋషుల కంటే రమణ భగవాన్ ఆత్మతత్వం గురించి చెప్పడంలో ఉపనిషత్తు ఋషుల కంటే చాలా బాగా చెప్పగలిగారు, మనకు ఎక్కువ స్పష్టత ఇవ్వగలిగారు, క్లారిటీ ఇవ్వగలిగారు, మనకు అర్థమయ్యేలా చెప్పగలిగారు. తర్వాత ఇంకోటి, ఏది అవసరం మనకు అది చెబుతారు, కానీ అవసరం లేని మాటలు మనకు చెప్పడం. ఉపనిషత్తులు ఋషులు అలా కాదు. ఒక మంచి పాయింట్ చెప్పడానికి అవసరం లేని మాటలు 4 పేజీలు చెప్పి 5వ పేజీలో ఆ పాయింట్ దగ్గరకు వస్తారు. భగవాన్ ఆయన చెప్పదలుచుకున్నది ఏంటో డైరెక్ట్గా మనల్ని చిరాకు పెట్టకుండా, విసిగి పెట్టకుండా ఆ డైరెక్ట్గా గోల్డ్ ఏదో తీసుకొచ్చి మన అరచేతిలో పెడతారు. అంటే అరచేతిలో ఉన్న వస్తువు చోట్ల ఎంత తేలుకో ఆయన చెప్పి సబ్జెక్టు కూడా ఆయన అనుభవాన్నే మాటల్లోకి మార్చి అది మాటలతోటి చెప్పడానికి వీలులేనిది, కానీ మాటల్లోకి మార్చి ఆయన అనుభవాన్ని అది మాటల్లోకి మార్చి ఎలా చెబితే మనకు అర్థమవుతుందో, ఎలా చెబితే మనకు అర్థమవుతుందో అటువంటి చిన్న చిన్న మాటలతోటి ఆయన జీవితం అంతా కూడా వివరించారు. ఆయన జీవితం అంతా కూడా వివరించారు. తర్వాత ఆయన అనుగ్రహ స్వరూపుడు. కొంతమందికి అనుభవం ఉంటుంది కానీ టీచ్ చేయలేరు. కొంతమంది లెక్కలు బాగా బోర్డు మీద చేస్తారు కానీ పిల్లలకి చెప్పలేరు. ఆయనకి అనుభవం ఉంది, ఎదుటి వాళ్ళకి చెప్పగల శక్తి ఉంది. మూడోది, ఆయన ఏమి చెబుతున్నాడో అది నీకు అర్థం కాకపోతే మీకు అర్థం అయ్యేలాగా అనుగ్రహించగలరు. అనుగ్రహ స్వరూపం మీరు చెప్పేది మాకు తెలియటం లేదండి. మీరు చెప్పేది మాకు తెలియటం లేదు. అలవాట్లు అంత వేగముగా ఉన్నవి, వాసనలు అంత వేగముగా ఉన్నవి, సంస్కారములు ఎక్కువ వేగముగా ఉన్నవి, సంస్కారములు జయించడం అంత తేలిక, సంస్కారములు అలవాట్లు వేగం ఎక్కువగా ఉన్నమలా నేను చెప్పిన మాటలు మీకు పట్టడం లేదు. అలాగని మిమ్మల్ని విడిచిపెట్టారు, మిమ్మల్ని పొమ్మండరు. అలవాట్లు వేగం ఎక్కువగా ఉంది, రాగద్వేషాలు విడిచిపెట్టడం అంత తేలిగ్గా ఉందా? నేను చెప్పి మాటలు ఎవరు మీకు ఎందుకు పట్టలేదు? మీ రాగద్వేషాలు, మీకున్న అలవాట్లు, మీ పూర్వజన్మ సంస్కారాలు మీకు అడ్డొస్తున్నాయి అని చెబుతూ మనల్ని గాలి గిడిచిపెట్టరు. ఏంటి గాలి గిడిచిపెట్టరు? ఏ టెండెన్సీస్ అయితే మనకు ఆయన వస్తువు ఆయన చెప్పింది అనుభవంలోకి రాకుండా, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని మన చేత పొందింపు చేయటానికి జీవితం పొడిగినా కృషి చేసిన మహర్షి. తర్వాత ఏ టెండెన్సీస్ ఏ అలవాట్ల వల్ల మనకు ఆయన చెప్పేది అర్థం అవటలేదు, అలవాట్లను బయటికి లాగి ఆ హ్యాబిట్స్ని బయటికి లాగి అది సంస్కారాలనండి, వాసనలనండి, ఏది మీ ఇష్టం వచ్చిందంటే వేదాంత పరిభాషలో చాలా బలం, అవి బయటికి లాగి అది టైం చూసుకుని అక్కేసిని చూసుకుని ఆ లోపల డస్ట్ అంతా బయటికి లాగి కాల్చి విడిచిపెట్టే వరకు మిమ్మల్ని విడిచిపెట్టడం వాడే.
రమణ స్వామి.
అంటే నీకు చెప్పి వదిలేయటం కాదు, చెప్పేసి వదిలేయటం కాదు, అసలు ఎందుకు మీకు అనుభవంలోకి రావటం అని చెప్పే విషయాన్ని ఆటంకాలు కూడా మీరు లోపల చూసుకుని ఆ బలహీనత ఏంటో చూసుకుని, ఏంటి ఆ బలహీనతలే, బలహీనతలేమి చూసుకుని మిమ్మల్ని ఏమీ క్రిటిసైజ్ చేయకుండా, ఏంటి మిమ్మల్ని ఏమీ క్రిటిసైజ్ చేయకుండా ఆ బలహీనతలు అని ఆల్నోయింగ్ ఆ బలహీనతలు ఏంటో బయటికి లాగి ఆ ఏదో రకంగా మీకు ఆటంకం లేకుండా చూసుకుని ఆయన ఆయన దయ మీకు చూపించి అవుట్ ఆఫ్ కంపాషన్. ఒకసారి ఎవరో భక్తులు అడిగారు ఏదో మాటల సందర్భంలో మీతోటి నాకు పని లేదన్నారు, ఏదో అక్కేషన్ భగవాన్ అన్నారు మీతోటి మాకు పని లేదని ఏదో అన్నారు. మరి మాతోటి పని లేనప్పుడు ఈ టీచింగ్ ఇది వెనకని అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ గ్రేస్ అండ్ అవుట్ ఆఫ్ కంపాషన్. ఒక కంపాషన్ తప్పించి మీకు టీచింగ్ చేయడానికి ఇంకో కారణం ఏమి లేదు, భౌతికమైన ప్రయోజనాలు ఏమీ లేవు. అంటే మీరు ఒక ప్రధానమంత్రి పదవి చేయడం కంటే లేదా వేలాది కోట్లు డబ్బు సంపాదించడం కంటే మీరు శాస్త్ర పండితులు అవ్వటం కంటే మీరు ట్రూత్ని కన్నా మీరు ట్రూత్ని కనుక రియలైజ్ చేస్తే అంటే మీ ద్వారా ప్రపంచానికి జరిగే సహాయ సాధికారములు ఎవరి వల్ల జరగవు. దిస్ ఈజ్ ద ఫైనల్ అండ్ అల్టిమేట్ స్టేట్ ఆఫ్ భగవాన్ శ్రీరమణ. అసలు ఆ ట్రూత్ని రియలైజ్ చేయాలి. ఏంటే ఈ మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ ఓన్లీ షల్ మేక్ యూ ఫ్రీ. అది మీరు రియలైజ్ చేస్తేనే మీ ద్వారా మానవ జాతికి ఎంతో కూడా సహాయ సహకారములు అందుతాయి. అయితే బయట ప్రక్రియలలో కాదు. మీకు ధనం ఉండొచ్చు, పాండిత్యం ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, అంటే ఇవన్నీ ప్రెజర్సే, మీకు ఇవన్నీ ప్రెజర్సే కానీ అసలు పొందవలసింది ఏదో మీరు పొందితే మీ ద్వారా లోకానికి ఎంతో సహాయ సహకారములు అందుతాయి. ఈయన ఏదో రెండు మాటలు చదివి వినిపిస్తాను మీకు. ఇక్కడ జ్ఞాని యొక్క ప్రభావం మీరు ఎప్పుడైనా రమణాశ్రమానికి వెళితే ది బెస్ట్ ఇంగ్లీష్ బుక్ ఈజ్ బిఐఆర్ ప్లీజ్ పర్చేజ్ ఇట్ అండ్ రీడ్ ఇట్ బి యాజ్ యు ఆర్ అండ్ నెక్స్ట్ బెస్ట్ బుక్ టాక్స్ ఇట్స్ రమణ మహర్షి. అంటే ఆ బి యాజ్ యు ఆర్ లో రమణ టీచింగ్స్ అన్నీ క్రోడీకరించబడ్డాయి. బి యాజ్ యు ఆర్ అది బెస్ట్ బుక్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. అండ్ నెక్స్ట్ టాక్స్ విత్ శ్రీ రమణ మహర్షి. అంటే ఎస్సెన్స్ అంతా టీచింగ్ ఎస్సెన్స్ అంతా కూడా బిఐఆర్లో ఉంది, టీచింగ్ ఎస్సెన్స్ అంతా కూడా బిఐఆర్లో ఉంది. దానికి శివరి సుందరం గారు తెలుగు అనువాదం కూడా చేశారు. ఆ తెలుగు అనువాదం సరళంగా ఉంటే ఢిల్లీలో ఉన్న తెలుగు సాహిత్య అకాడమీ వాళ్ళు ఆయనకి పరసిచ్చి కొంత పరసిచ్చి ఓ సర్టిఫికెట్ ఇచ్చి ఆయన ఢిల్లీ ఆహ్వానించి తెలుగు సాహిత్యంలో ఆయనకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏది బిఐఆర్ తెలుగులో అనువాదం చేసినందుకు ఎవరికి పింగళ సూర్యసుందరం గారికి ఆయన ఢిల్లీ ఆహ్వానించి సత్కరించారు. అంటే భాష తెలుగు భాష సరళంగా ఉందని జ్ఞాని యొక్క ప్రభావం భక్తి హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తుంది. ట్రూత్ నోట్స్ నో టామ్ టామ్ రియాలిటీ నోట్స్ నో టామ్ టామ్ మీకు వాళ్ళు వైబ్రేషన్స్ ఏంటే వాళ్ళు వైబ్రేషన్స్ సైలెంట్గా పనిచేస్తాయి. మీకు మహాత్ములు ఎవరిలో కూడా సైలెంట్గానే వర్క్ చేస్తారు. ఏంటంటే సైలెంట్గానే వర్క్ చేస్తారు, స్లో స్టడీ అండ్ సైలెంట్. స్లోగా పనిచేస్తారు, స్టడీగా పనిచేస్తారు. తర్వాత మీకు మెచ్యూరిటీ ఎంత ఉందో చూసుకుంటూ ఉంటారు. ఏంటి అసలు మీకు వర్క్ చేయడానికి గ్రేస్ మీకు పంపించడానికి మీ బ్రెయిన్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటుందో అది కూడా చూసుకుంటారు. ఏంటి అది కూడా చూసుకుంటారు. కానీ ఎప్పుడు అనుగ్రహిస్తారో చెప్పలేం, కానీ అనుగ్రహించడం మటుకి ఇట్ ఇస్ సర్టైన్, ఇది ఖాయం. అనుగ్రహించడం మటుకి అది ఖాయం. జ్ఞాని యొక్క ప్రభావం భక్తుని హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తుంది. ఏంటి జ్ఞాని యొక్క ప్రభావం భక్తుని హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తుంది అంటే సజ్జన సాంగత్యం ఓలీ కంపెనీ. ఏంటి ఓలీ కంపెనీ? ఆల్బర్ట్ ఐన్స్టీన్ ది గ్రేటెస్ట్ ఫిజిషియన్ మ్యాథమెటిషియన్ ఆయన ఏమని చెప్పాడంటే ఇది ఒక చెప్పింది ఫిలాసఫర్ కాదని, అది ఒక సెయింట్ కాదు, ఒక ఫిజిస్ట్ చెప్పాడు, ఒక మ్యాథమెటిషియన్ చెప్పాడు. హిజ్ నేమ్ ఈజ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన ఏమని చెప్పాడంటే సజ్జన సహవాసం కోసం ఓలీ కంపెనీ కోసం అవసరమైతే భూమి యొక్క అంచుడి దాకా ప్రయాణం చేయండి. మేము హైదరాబాద్ రాలేకపోతున్నాం ఓలీ కంపెనీ కోసం, మేము హైదరాబాద్ రాలేకపోతున్నాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడంటే హైదరాబాదు కలకత్తా కాదు, అరుణాచలం కాదు, భూమి యొక్క అంచుడి దాకా ప్రయాణం చేయండి ఓలీ కంపెనీ కోసం. వాళ్ళ వైబ్రేషన్స్ నీ మీద పనిచేస్తుంది, యూ విల్ బి ప్యూరిఫైడ్. మ్యాటర్ ఎంజాయ్మెంట్ పెర్ఫెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్, యూ మస్ట్ అటైన్ పెర్ఫెక్షన్. ఓలీ కంపెనీ విల్ హెల్ప్ యూ టు అచీవ్ పెర్ఫెక్షన్. ఎక్కడి వరకు? భూమి యొక్క అంచుడి దాకా ప్రయాణం చేయమన్నాడు ఓలీ కంపెనీ కోసం, ఎడ్యుకేషన్ కోసం, ఎడ్యుకేట్ అవ్వడం కోసం. ఏంటి నువ్వు ఎడ్యుకేట్ అవ్వడం కోసం? అయితే భగవాన్ ఏమి చెబుతున్నాడు అంటే జ్ఞాని యొక్క ప్రభావం, జ్ఞాని యొక్క ప్రభావం వాడు ఏమంటున్నాడంటే వాడు ఏం నోటితోటి చెప్పక్కర్లేదు. ఏంటే నోటితోటి ఏం మాట్లాడక్కర్లేదు. ఎక్కడ మాటలు లేవో, ఏంటి ఎక్కడ తలంపులు లేవో, ఎక్కడ ఆలోచనలు లేవో, ఎక్కడ సంకల్పాలు లేవో, ఎక్కడ నిద్రావస్థ, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ ఎక్కడైతే లేవో, ఎక్కడైతే చావు పుట్టుకు లేవో, ఎక్కడైతే లైక్స్ డిస్లైక్స్ లేవో అక్కడ ఉన్నాడు. మీరు ఎరుగున్న వెంకటరామన్ ఇక్కడ లేడు, మీరు ఎరుగున్న వెంకటరామన్ ఇక్కడ లేడు. మీకు తెలిసిన వెంకటరమణ, మీకు తెలుసుకున్న వెంకటరామన్ ఎక్కడ లేడు. ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలియదు, మీకు తెలుసున్న వెంకటరామన్ ఇక్కడ లేడు. వాడు ఎప్పుడో పోయాడు, ఇది గానవే, వాడు ఎప్పుడో పోయాడు. ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలియదు, ఇది ఇంపాసిబుల్. ఒక అజ్ఞాని జ్ఞానిని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు, ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అలా గణపతి శాస్త్రి గారు వచ్చే వరకు అలా భగవాన్ యొక్క అంతస్త తెలిసిన వాడు తిరుమణంలో కనపడలేదు. ఏం చేద్దంటే ఎదుటివాడు యొక్క డెప్త్ నీకు తెలియటానికి ఎంతో కొంత నీకు కూడా డెప్త్ ఉండాలి. ఎదుటివాడిని అండర్స్టాండ్ చేసుకోవడానికి నీకు కూడా ఆ స్రూట్ బ్రెయిన్ నీకు కొంత అవసరం, ఆ వివేకం కూడా నీకు కొంత అవసరం. జ్ఞాని యొక్క ప్రభావం భక్తి హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తుంది. అంటే అది అల్లరి కాదు, సైలెంట్గా సులువుగా ఆయన గ్రేసు ప్రవేశిస్తుంది. ఏంటి ఆయన గ్రేసు ప్రవేశిస్తుంది. మహాత్ములతో సాంగిత్యం నిరంతరం అంటే ఓలీ కంపెనీ వల్ల ఏంటంటే భగవాన్ అనేవారు. ఏమనేవారు అంటే మీ హృదయంలో లేనిది నా హృదయంలో ఏమి లేదు. ఏంటి మీ హృదయంలో లేనిది నా హృదయంలో ఏమీ లేదు. ఏంటి అందరి హృదయాల్లో నేను భగవంతుడు చెప్పాడు కదా. భగవంతుడు ఏమని చెప్పాడంటే అందరి హృదయాల్లో నేను సమానంగా ఉన్నానని. ఏంటి అది ఒకటే నిజం. గుళ్ళు గోపురాలు ఇవన్నీ మానవ కల్పితాలు అవ్వచ్చు, అందరి హృదయాల్లో నేను ఉన్నాను అని భగవంతుడు గీతలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇట్ ఇస్ 100% ట్రూత్. ఇది యోగి రామయ్య గారికి రమణ మహర్షి తోడు ఎంత పరిచయం ఉందో మహాత్మా గాంధీతో కూడా అంతే పరిచయం ఉంది. ఓసారి చెన్నైలో గాంధీ గారి సమక్షంలో కూర్చుంటే యోగి రామయ్య గారిని ఏమన్నారంటే, గాంధీ గారు మీరు రమణాస్త్రం ఎక్కువగా వెళుతూ ఉంటారంట కదా అని. బాపూజాడి గారు ఎడతా ఉంటుంది. భగవాన్ చెబుతూ ఉంటారు కదా అందరి హృదయాల్లోనే ఉన్నది ఒకటేనే. ఏంటి అందరి హృదయాల్లో ఉన్నది ఒకటే, మన హృదయంలో ఏది ఉందో భగవాన్ హృదయంలోనే అదే ఉంది. భగవాన్ హృదయంలో ఏది ఉందో మన హృదయంలో ఉంది. ఇంకా భగవాన్లో ఉన్న విశేషం ఏమిటి? ఇది మహాత్మా గాంధీ యోగి రామాయణ అడిగిన ప్రశ్న. అందరి హృదయాల్లో ఏది ఉందో భగవాన్ హృదయంలోనే అదే ఉంది. భగవాన్ హృదయంలో ఏది ఉందో అందరి హృదయాల్లోనే అదే ఉంది. ఇంకా ఆయనలో నా ప్రత్యేకత ఏంటని ఎవరు అడిగారు ఈ ప్రశ్న? బాపు అడిగారు. ఎవరు? బాపు యోగి రామయ్య గారిని అడిగారు. మీరు చెప్పింది యు ఆర్ కరెక్ట్. అందరి హృదయాల్లోనే ఏది ఉందో భగవాన్ హృదయంలో అది ఉంది. అది ఒకళ్ళు ఎక్కువ లేదు, ఇంకొకళ్ళు తక్కువ లేదు, అందరిలో అణుమాత్రంగా ఉన్నానని పరమేశ్వరుడు చెప్పాడు గీతలో. ఒకళ్ళు ఎక్కువగా లేడు, మరొకళ్ళు తక్కువగా లేడు. అయితే నీకు తేడా ఏంటని చెప్పమంటారా? నీకు తేడా కావాలా? అందరి హృదయంలో ఏముందో ఆయన హృదయంలో ఉన్నప్పుడు ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటని మీరు ప్రశ్న. ప్రత్యేకత ఒకటే ఉంది, పది రకాలేమి లేవు. ఆయన హృదయంలో ఉండేది ఆయనకు తెలుసు, మన హృదయంలో లేదంటే మనకు తెలియటం లేదు. అదే అంతకంటే గొడవ ఏముండదు. ఆయన హృదయంలో ఏముంది ఆయనకు తెలుస్తుంది. ఏది? ఎవరికి? భగవానికి. మన హృదయంలో ఏముందో అది మన హృదయంలో ఉన్న మాట నిజమే, కానీ మన హృదయంలో ఉన్నది మనకు తెలియటం లేదు. ఆయన హృదయంలో ఉన్నది తెలుస్తుంది. అదే మీరు తేడా అడిగితే అదే తేడా, అంతకంటే పెద్దగా తేడా ఏమి చాలు కదా. అలా తెలుసుకోవాల్సినది కదా. ఏంటి తెలియపోయినా నీకు ఉంది అక్కడ? ఏంటి తెలియపోయినా అక్కడ ఉంది ట్రూత్. నీకు తెలుసుకుంటే ఎంత అయిపోదో, తెలుసుకోకపోతే ఎంత అయిపోదో. చూస్తే జాగ్రత్త, నువ్వు తెలుసుకుంటే ఎంత అయిపోదావు, నువ్వు తెలియదనుకో ఎంత అయిపోదావు. అది నీకు తెలిసినా నీకు తెలియపోయినా అది ఎలా ఉండాలో, అది ఎలాగా ఉంది నీకు, అది నీకు తెలియబడినప్పుడు అది ఎలా ఉండాలో అది అలాగే తెలియబడుతుంది. కానీ నీకు తెలియబడటంలో పెద్దదైపోదు, నీకు తెలియబడకపోవటంలో చిన్నదైపోదు. అది ఎలా ఉండాలో అది అలాగ ఉంటుంది. ఏంటది? అది ఎలా ఉండాలో అది అలాగ ఉంటుంది. నీకు నీకు తెలిస్తే పెద్దదైపోదు, నీకు తెలియపోతే చిన్నదైపోదు. దట్ ఈస్ ద నేకెడ్ ట్రూత్. దట్ ఈస్ ద నేకెడ్ ట్రూత్. దట్ ఈస్ ద నేకెడ్ ట్రూత్. ఇక్కడ ఏం చెబుతున్నారు భగవాన్? ఏం చెబుతున్నారు? నీకు మహాత్ములతోటి మహర్షులతోటి యోగులతోటి నీకు కంపెనీ, మంచి కంపెనీ అవసరమే. అంటే నీకు వాళ్ళతోటి సహవాసం మంచిదే, వాళ్ళతోటి సహవాసం మంచిదే. వాళ్ళు నీకు డబ్బు ఇచ్చి బట్టలు కొనుక్కోమండరు. వాళ్ళే కొనేస్తారు, వాళ్ళే మిషన్ వాళ్ళ దగ్గర పట్టుకెళ్తారు, నీ ఆది వాళ్ళే పుచ్చుకుంటారు, వాళ్ళే కుట్టింగ్ చేసి నీకు తొచ్చి తొడిగేస్తారు. వాళ్ళు మహాత్ములు. ఇప్పుడు మహాత్ములు అంటే అర్థమైందా? నీకు డబ్బు ఇచ్చేసి బజార్లో కొనుక్కోమని చెప్పరు, మొత్తం అన్నీ నీ ఆదులు కూడా పుట్టుకుని అన్నీ చూసేస్తారు. మిషన్ వాళ్ళ దగ్గర కూడా వాళ్ళే తిరుగుతారు, వడ్డించిన ఇస్తారు. ఏంటి మీరు వడ్డించిన ఇస్తారు? ఏంటి అది? అప్పుడు అంటే నీకు వడ్డించిన ఇస్తారులా చేస్తాడు ఆయన. ఏంటి వడ్డించిన విస్తర చేస్తాడు అంటే వీడు చేయవలసింది ఏంటంటే తింటాం ఒకటి వీడి పని, మిగతా అన్నం వడ్డించేస్తారు. ఏంటి ఉడికే వాడు తినే తింటాం అనే పని ఒకటే చెయ్యలేడు, మింగటం అంటే. అంటే ఇప్పుడు భగవాన్ అన్నారు, ఒకవేళ నీకు అవసరమైతే నోట్లో కూడా ముద్ద పెడతాను, కానీ మింగటం అనే పని నువ్వు చెయ్యాలి. నీకు అన్న ముద్ద కలిపేసి కూడా నీ నోట్లో పెడతాను, కానీ ఏం పని చేయాలి? ఆ లాస్ట్ అండ్ ఫైనల్ స్వాలో చేయాలి కదా నువ్వు, ఆ ముద్దను నువ్వు ఆ చిన్నప్పటి అయినా వచ్చేది ఎంత గ్రేస్ చూడు, ఆ చిన్నప్పని అన్న వచ్చేది. అంటే నీకు వడ్డించడమే కాదు కలిపేస్తాను, కలిపేతాను కానీ నోట్లో పెడతాను. ఆ నెంగటం అనే ఒక్క పనను వచ్చేది. అది ఒకటే చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమంటున్నారు, నీ లోపల ఒక నిజం ఉంది. ఏంటి? నీకు తెలుసున్నా ఉంది, తెలియపోయినా నీ లోపల ఒక నిజం ఉంది. ఆ నిజం రియలైజ్ చేయడమే జీవిత గమ్యం. ఏంటి? అది కాకుండా నువ్వు జీవితంలో ఏది సాధించినా అదంతా డ్రీమ్ స్టఫ్. యూఆర్ సచ్ స్టఫ్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆన్ అవర్ లిటిల్ లైఫ్ ఇస్ రౌండ్ అండ్ రౌండ్. యాక్సెప్ట్ ట్రూత్, యాక్సెప్ట్ బ్రహ్మం, యాక్సెప్ట్ అండయింగ్ స్పిరిట్. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ద మైండ్. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ద మైండ్. యువర్ ఫ్యూచర్ ఎగ్జిస్టెన్స్ ఆల్సో ఇన్ యువర్ మైండ్. వి హావ్ టు బర్న్ ఇట్. యువర్ టెండెన్సీ అంటే జ్ఞాని యొక్క సహకారం నీకు సైలెంట్గానే ఉంటుంది. అది అదేం అల్లరి ఉండదు, టామ్ టామ్ ఉండదు. అంటే అడ్వర్టైజ్మెంట్ ఉండదు, ఉండదు పబ్లిసిటీ ఉండదు. అది చేసే పని ఏంటో నీకు సైలెంట్గానే చేస్తూ ఉంటారు. వాడితో నీకు సాంగత్యం మంచిది. ఏంటి? వాడితో మీకు సాంగ్ సహవాస ఫ్రెండ్షిప్పులు కాదు. అవి ఫ్రెండ్షిప్పులు కాదు. వాడితో నీకు సహవాసం మంచిది. సత్సంగం ఏంటి? సత్సంగం నీ హృదయంలో సద్వస్తు ఉంది. దానితో నువ్వు కలిసి ఉండలేకపోతున్నావు. దానితో నువ్వు ఏకంగా ఉండలేకపోతున్నావు. దేహ బుద్ధి అడ్డొస్తుంది. అంటే బయట సత్పురుషులతోటి బయట ఉన్న ట్రూత్ రిలైజర్ అవ్వచ్చం, రిఫైన్డ్ సోల్స్ అవ్వచ్చం, ఎవాల్వ్డ్ సోల్స్ అవ్వచ్చం. వాళ్ళు అందరూ భగవాన్లాగా ఉండలేకపోవచ్చు, అందరూ రామకృష్ణులాగా ఉండకపోవచ్చు. అనేక మంది సమాజంలో రిఫైన్డ్ సోల్స్ ఉంటారు, ఎవాల్వ్డ్ సోల్స్ ఉంటారు. వాళ్ళతో కూడా నీకు సహవాసం మంచిదే. ఏంటి? వాళ్ళతో కూడా అంటే నీకంటే చైతన్య స్థాయిలో కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళతో కూడా నీకు సహవాసం, అది మంచిదే. ఐదో తరగతి వాడు 10వ తరగతి వాడికి లెక్కలు చెప్పకపోయినా 1వ తరగతి వాడికి లెక్కలు చెప్పగలడు. అంచేత నీకంటే కొంచెం అడ్వాన్స్డ్ స్టోర్లు, ఎవాల్వ్డ్ స్టోర్లు, రిఫైన్డ్ స్టోర్లతో నీకు సహవాసం చేస్తే కొంతవరకు టు సమ్ ఎక్స్టెంట్ నీకు సహాయ సహకారములు అందుతాయి. నీకు సహాయ సహకారములు అందుతాయి. వారు మౌనంగా పనిచేస్తారు. హోలీ పీపుల్, వాళ్ళ హోలీ పీపుల్ లక్షణం ఏంటంటే వారు సైలెంట్గా పనిచేస్తారు. ఏంటి? వారు సైలెంట్గా పనిచేస్తారు, చేస్తారు, పని చేస్తారు. నీ కళ్ళకు కనపడదు. భగవాన్ అన్నారు, బొంగరం వేగంగా తిరిగినప్పుడు కళ్ళకు కనపడదు. బొంగరం వేగంగా తిరిగినప్పుడు అలా తిరగటాలి అనిపిస్తుంది మనకి. ఏం చేసిన స్పీడు నీ కళ్ళు పట్టుకోలేవు. వాడి స్పీడు, ఆ బొంగరం స్పీడు నీ కళ్ళు పట్టుకోలేవు. బొంగరం తిరగటం లేదనుకుంటున్నావు, నువ్వు తిరుగుతుంది కానీ ఆ స్పీడుని నీ కళ్ళు పట్టుకోలేక అది తిరగటం లేదనుకుంటున్నావు. జ్ఞాని చేసే పని అలా ఉంటుంది. నీ కళ్ళకు అందదు, నీ ఇంద్రియాలకు అందదు, నీ బుద్ధికి అందదు. ఏంటి? నీ బుద్ధికి అందదు. ఇందాక విఘ్నేశ్వరులు మాట్లాడుతూ అంటున్నారు, ఇతరులకి బుద్ధి లేదు, మనిషికి బుద్ధి ఇచ్చాడు భగవంతుడు. ఇతరుల జంతు జాలానికి బుద్ధి లేదు, మనకు బుద్ధి ఇచ్చాడు. యజమాని బుద్ధి ఇచ్చి కొంపలాడిపోయినాయి బాబు. బాబు యజ్మేశ్వరుడు మనకు బుద్ధి ఇచ్చేసాడు బాబు అంటున్నారు యజ్మేశ్వరుడు. అంతే ఇప్పుడు జంతువులు పశువులు పొరపాటు చేసిన భగవంతుడు అడిగి చెక్ చేయడు, మనకు బుద్ధి ఇచ్చాడు కాబట్టి మన పనిష్మెంట్ ఇచ్చేస్తాడు బాబు. గొడవ యజ్ఞేశ్వరుడు గొడవ తెచ్చి పెట్టేశాడు మనకి. ఇందాక యజ్ఞేశ్వరుడు ఏమంటున్నారంటే జంతువులు కాళ్ళకి బుద్ధి లేదు, మనకు బుద్ధి ఇచ్చాడు అన్నారు. ఆయన చెప్పింది రైటే. అయితే ఈ బుద్ధి వల్ల మనకు ప్రమాదం ఉంది. ఏంటంటే మనకు బుద్ధి ఇచ్చాడు కాబట్టి మనం ఏదైనా పొరపాటు చేస్తే పనిష్మెంట్ ఇచ్చేస్తాడు. ఎవడు? ఈశ్వరుడు. జంతువులకి పనిష్మెంట్ ఇవ్వడం వాళ్ళకి బుద్ధి లేదు కదా. అంటే యజ్ఞేశ్వరుడు చెప్పింది మనకు మైనస్ పాయింటా ప్లస్ పాయింటా? ఇది బుద్ధి ఇచ్చాడు బాగానే ఉంది. మరి బుద్ధి ఇచ్చేందుకు మనం పొరపాట్లు చేయకూడదు. పొరపాటు చేస్తే పనిష్మెంట్ వచ్చేస్తుంది. అదే జంతువులు పొరపాట్లు చేసి అనుకో వాళ్ళకి పెద్ద పెద్ద పనిష్మెంట్ ఉండదు. కారణం అంటే వాళ్ళు బుద్ధి తక్కువ వాటికి ఏంటి బుద్ధి లేదు కదా వాటికి అంటే వాళ్ళకి అవి పొరపాట్లు చేసినా పెద్ద పనిష్మెంట్ జంతువులకు మనం చేస్తే మటుకు పనిష్మెంట్ వచ్చేస్తుంది. మరి ఇందాక యజ్మాయిస్టర్ చెప్పారు కదా మనకు బుద్ధి వచ్చేస్తుందని మనకు బుద్ధి వచ్చిందని చెప్పారు కదా యజ్మాయిస్టర్ అంటే మనకు పనిష్మెంట్ సివియర్గా ఉంటుంది. ఏంటి పనిష్మెంట్ సివియర్ అయింది ఎందుకు బుద్ధి ఇచ్చాడు కాబట్టి అంటే బుద్ధి ఉన్నవాడు జాగ్రత్తగా ఉండాలి. అంటే మన జంతువుల కంటే మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలి మనకు పనిష్మెంట్ సివియర్గా ఉంటుంది వాటికి పెద్ద పనిష్మెంట్ ఇవ్వలేదు. అదే మనిషికి బుద్ధి ఉంది అంటున్నారు కదా యజ్మాయిస్టర్ అది రైటే కానీ పనిష్మెంట్ సివియర్గా ఉంటుంది. ఏం చేయదు నీకు బుద్ధి ఇచ్చినా కానీ పొరపాటు చేసావు అని చెప్పి వాళ్ళకి జంతువులకి వాటికి పెద్ద అంటే పెద్ద పనిష్మెంట్ ఉండదు. ఏం చేయాలంటే ఉన్న బుద్ధి ఉన్నది స్థూలది అది చాలా స్థూల సూక్ష్మ రూపంలో ఏమి ఉండదు. అది బుద్ధి ఉన్నా లేనట్టే వాటికి బుద్ధి ఒక ఉన్న బుద్ధి తక్కువది అని చెప్పి వాటికి ఒకవేళ పొరపాట్లు జంతుజాలంలో పెద్ద పనిష్మెంట్ తప్పు చేసిన వాటికి పెద్ద పనిష్మెంట్ మనకు పనిష్మెంట్ సివియర్గా ఉంటుంది. ఇందాక యజ్మాయిస్టర్ చెప్పారు కదా మరి మనకు బుద్ధి ఇచ్చారని ఆ వెనకాల ఈ తోకపోవడం ఉంది జైల్లో పడేస్తారు తీసుకెళ్ళి అక్కడ తోకలు ఏంటి మరి ఇంకోటి చచ్చిపోయిన తర్వాత ఏదన్నా బ్యాడ్ లోకానికి పంపేస్తారు మనం ఏ చెడ్డ లోకానికి వెళ్ళిపోవచ్చు. ఏంటి చనిపోయిన తర్వాత మనకు ఎక్కడైనా చెడ్డ లోకానికి ఇచ్చారు ఏమన్నా మరి చెడ్డ లోకం ఇచ్చేస్తే ఈ శరీరాన్ని ఇక్కడ ఖాళీ చేశారు కదా జనవరి స్మశానంలో మరి మరి ఆ చెడ్డ లోకంలో మరి ఇంకా శరీరం కాలిపోయిన తర్వాత శరీరం లేకుండా పనిష్మెంట్ ఇస్తారంటే అక్కడ శరీరం ఇచ్చి పట్టుకు కొడతారు. ఆ శరీరం మనకేంటండి ఏ శరీరం ఉంటే ఆ శరీరం అదే అనుకుంటాం. ఏంటి ఏ శరీరం మందైతే అదే మనకుంటాం. హెడ్మాస్టర్ చెప్తున్నారు బుద్ధి ఇచ్చాడు అంటున్నారు కదా అని సరే బుద్ధి ఇస్తే పొరపాట్లు చేస్తే ఇక్కడ పనిష్మెంట్ ఒకవేళ మనం ఎస్కేప్ అయిపోయిన కోర్టులోంచి మన అందరం శరీరం చనిపోయాక ఈ పాళ్ళ లోకాలకు అక్కడ ట్రాన్స్ఫర్ చేసేస్తారు మనం. హెడ్మాస్టర్ లేనిపోయిన గొడవ తెచ్చిపెట్టారు మనకి ఇప్పుడు. అంటే ఇతర లోకాలైనా మన పనిష్మెంట్ ఫేస్ చేయాలి. అంటే ఆ పనిష్మెంట్ అంటే ఆ పనిష్మెంట్ కూడా గ్రేసే. ఏంటంటే ఆ పనిష్ భగవంతుడు పనిష్మెంట్ ఎందుకు ఇస్తాడంటే ఇట్ ఇస్ ఆల్సో అవుట్ ఆఫ్ గ్రేస్. ఎందుకంటే ఆ మిస్టేక్ రిపీట్ చేయకుండా ఆ పొరపాటు మళ్ళీ రిపీట్ చేయకుండా ఆ పొరపాటు రిపీట్ చేయకుండా సర్వసాధారణంగా మహాత్ముల దగ్గరికి వెళ్ళి మేము ఏదైనా పొరపాటు చేసామని చెబితే వాళ్ళు ఏమంటారంటే డోంట్ రిపీట్ ఇట్ అంటారు. ఏంటంటే డోంట్ రిపీట్ ఇట్ అని చెప్తారు. డోంట్ రిపీట్ ఇస్తారు వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారు. ఏంటి డోంట్ రిపీట్ ఇట్ ఒకవేళ భగవంతుడు పనిష్మెంట్ ఎందుకు ఇస్తాడంటే మళ్ళీ ఆ పనిష్మెంట్ వల్ల నువ్వు ఆ తప్పు ఇంక మళ్ళీ ఇంక రెండోసారి చేయకుండా ఉండడం కోసం నీకు పనిష్మెంట్ ఇస్తాడు. ఏదంటే రెండోసారి చేయడం కోసం పనిష్మెంట్ ఇస్తాడు. మౌనమే అన్నిటికంటే శక్తివంతమైనది. మౌనమే అన్నిటికంటే శక్తివంతమైనది. అంటే మౌనం అంటే మౌనం అంటే అది ఉదయంగా నుంచి వస్తుంది సైలెన్స్. మీరు నోరు మూసి కూర్చోవడం మౌనం కాదు. ఏంటంటే నోరు మూసి కూర్చోవడం అది అంటే దేహాత్మ బుద్ధి ఎక్కడైతే నశించిందో దేహాత్మ బుద్ధి దేహమే ఆత్మ దేహమే సత్యం దేహమే సర్వస్వం అని నువ్వు దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటావు అనుకో. నువ్వేమనుకుంటున్నావు అంటే దేహం చనిపోయినప్పుడు మనం అందరం ఏమనుకుంటున్నాం నేను చనిపోతున్నాను అనుకుంటున్నాం. ఏం చేద్దాం మన తాదాత్మ్యం ఎక్కడ మనకు తాదాత్మ్యం దేని మీద ఉంది దేహం మీద ఉంది. రమణ మహర్షి గారి దేహం కూడా చనిపోయింది ఎప్పుడు 16వ సంవత్సరంలో దేహము చనిపోయింది. దేహము చనిపోయినప్పుడు మనం చనిపోతున్నాము అనుకుంటాం. ఆయన ఏమనుకున్నాడంటే దేహము చనిపోయినప్పుడు నేను చనిపోవాలి కదా దేహము చనిపోయినప్పుడు నేను చనిపోకుండా డిఫరెంట్గా ఉన్నానంటే చావు లేకుండా ఉన్నానంటే మరి దేహం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి కదా దేహం చనిపోయినప్పుడు నేను చనిపోకుండా డిఫరెంట్గా ఉన్నానంటే చావు లేకుండా ఉన్నానంటే అనేటువంటి ఎక్స్పీరియన్స్ డైరెక్ట్గా పొందాడు కాబట్టి నో బడీ డిలే రమణాస ఎక్స్పీరియన్స్. నేను సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారా నేను ఇది నేను క్లోజ్గా రండి. మీరు దేహము చనిపోయినప్పుడు మనమందరం నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను అనుకుంటాం. ఏంచేత మన ఎగ్జిస్టెన్స్ దేహానికి పరిమితం అయిపోయి ఉంది. ఎగ్జిస్ట్ భగవానికి దేహం కూడా చనిపోయింది, మన దేహం చనిపోయినప్పుడే. దెన్ హీ వాజ్ 16 years ఓల్డ్, దెన్ హీ వాజ్ ఇన్ హిజ్ క్లీన్ ఏజ్. దేహం మనలాగా చనిపోయింది ఆయనకు కూడా. మరి దేహం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి కదా. దేహం చనిపోయినా నేను చనిపోకుండా ఉన్నానంటే మరి ఈ దేహానికి నాకు సంబంధం కనపడటం లేదేంటి అంటే, దేహము చనిపోయినా ఏ వస్తువుకైతే చావు లేదో ఆ వస్తువు ఆయన అయిపోయి కూర్చున్నాడు కాబట్టి, త్రూ హిజ్ డెత్ ఎక్స్పీరియన్స్ రమణ స్వామి బికెమ్ ఇమ్మోర్టల్. యు అండర్స్టాండ్ మీ? ఇది మన అనుభవం. అంటే దేహం చనిపోయినప్పుడు మనం అందరం ఏమనుకుంటాం, చనిపోతున్నాం అనుకున్నాం. ఇటువంటి ఆయన ఫేస్ చేశాడు, ఆయన ఫేస్ చేశాడు. మరి దేహం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి కదా, నేను దేహానికి డిఫరెంట్గా కనిపిస్తున్నానేంటి? మరి దేహం చావు లేకుండా కనిపిస్తున్నాను, చావు లేకుండా వస్తువు నాలో కనిపిస్తానంటి, దానికి దేహానికి సంబంధములు ఏంటి? దేహం చనిపోయినా నేను ఉంటాను, దేహం చనిపోయిన తర్వాత నేను ఉండను అనుకోవటం మనకు ఫీల్ వస్తుంది. దేహం చనిపోయిన తర్వాత కూడా నేను ఉంటాననేటువంటి అనుభవాన్ని పొందాడు. అందుచేతనా ఆయన దేహం చనిపోయిన తర్వాత కూడా నేను ఉంటానని ఏ వస్తువుని అయితే అనుభవం చేశాడో ఆయన డైరెక్ట్గా దర్శించాడు కాబట్టి ఆయన శీర్ అన్నారు, ఋషి అన్నారు. అంటే ఉన్న పదార్థాన్ని ఉన్నట్టు దర్శించాడు కాబట్టి ఋషి. అంటే శరీరం చనిపోయినప్పుడు మన అందరికీ భయం కలుగుతుంది. అంటే భయం కలుగుతుంది అంటే ఎందుకు భయం కలుగుతుంది? ఉండము. శరీరం చనిపోయిన తర్వాత మనం ఉండము. అంటే మనం ఉండము అంటే మనకు అందరికీ ఉండాలనుంది. అంటే మన అందరికీ ఉండాలనుంది, ఎవరికీ చనిపోవాలని లేదు, అందరికీ ఉండాలనుంది. కానీ శరీరం చనిపోయిన తర్వాత మనం ఉండమనేటువంటి ఒక భావన వచ్చింది. ఏంటి అది? అది శరీరం చనిపోయినప్పుడు ఎవరు సఫర్ అవుతున్నారు? బాడీ బాగుండాలి. ఏంటే బాడీ బాగుండాలి, అది ఏడుస్తుంది. అదేంటిది? అది ఏడుస్తుంది. ఆ బాడీ బాగుండాయికే మన హెడ్మాస్టర్ జీవుడు అంటున్నారు. ఏంటే ఆ జీవుడు అంటున్నారు, మన హెడ్మాస్టర్ ఆ జీవుడిని బ్రహ్మంలో కలిపేయమంటున్నారు. ఈ నేనే ఉండాలి అలా చెప్పారు. ఏకాత్వం పంచుకున్నాం అన్నారు, కలపడానికి అది ఉంటే కదా అన్నారు. ఫైనల్గా చెప్పేశాడు అక్కడ. ఏకాత్వం పంచిన దగ్గరికి వచ్చేవాడికి ఏం చెప్పాడంటే, కలపడానికి తీసేయడానికి అది ఉంటే కదా అన్నాడు. జీవుడు లేడు ఎవడ లేడు పొమ్మని చెప్పాడు. ఏకాత్వం పంచు ఫైనల్ వర్డ్ ఇన్ హిజ్ లాస్ట్ డేస్. ఏకాత్వం పంచుకొని చదవండి మరి, అది భగవాన్ రోజు ఇష్టం. ఏకాత్వం పంచుకుంటే అసలు కలవటానికి తీసేయడానికి ఉంటే కదా జీవుడు. జీవుడు ఉన్నట్టు నీకు కనిపిస్తున్నాడు అందుకే. ఏంటి ఉన్నట్టు కని నిజంగా ఉంటే ఎక్కడికి పోతాడు? ఉరికే నీకు ఉన్నట్టు కనిపిస్తున్నాడు కాబట్టి విచారణ చేస్తే పోతాడు. అంటే భగవాన్ చెప్తారు, నువ్వు ఒకటిగా ఉన్నావా రెండుగా ఉన్నావు? ఏంటే సత్యం అనేది ఎప్పుడు ఒకటిగా ఉంటుంది కానీ రెండుగా ఉండదు. సత్యం అనేది ఎప్పుడు ట్రూత్ ఎలా ఉంటుంది? ఒకటిగానే ఉంటుంది కానీ రెండుగా ఉంటుంది, ఉండదు. జీవుడు నిజమే, చైతన్యం నిజమే, జీవుడు నిజమే, చైతన్యం నిజం అంటే అయితే నిజం రెండుగా ఉందా? నీ ఊరికే ఉన్న శబ్దవస్తువే మన మిర్రర్లో మన బింబం ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో మిర్రర్ కారణంగా, అలా ఉన్న శబ్దవస్తువే నీకు ఈ ఉపాధి కారణంగా, దేహబుద్ధి కారణంగా అక్కడ జీవుడిగా నీకు రిఫ్లెక్ట్ అవుతున్నాడు. ఏంటి ఇది? మీరు ఏకాత్వం పంచుకుని అసలు వాడు లేడే లేదు పొమ్మని చెప్పాడు మనల్ని ఏకాత్వం పంచుకుని. అది ఇప్పుడు వాళ్ళతో సాంగత్యం మంచిది, వారు మౌనంగా పనిచేస్తారు, వారు ఎక్కువ మాట్లాడరు. ఏంటి ఎక్కువ మాట్లాడరు? తెలివైన వారు ఎక్కువ మాట్లాడరు. మాట్లాడేవారికి ఏమెచ్చలేదు. మీరు అందరూ గట్టి కారంగా మీరేం మాట్లాడటం లేదు. ఇంకా మీరు అందరూ గట్టి కారంగా తెలివైన వారు ఏమో మాట్లాడరు. మాట్లాడేవారికి ఏమి తెలియదు. ఇప్పుడు మాకేమీ తెలియని దాంట్లో మీరు చేస్తారు కదా. మీరు గడిచేవాళ్ళు కాబట్టి మౌనంగా ఉన్నారు. మీరు వివేకవంతులు, మీకు డిస్క్రిమినేషన్ ఉంది, డిటాచ్మెంట్ ఉంది. సైలెంట్గా కూర్చు బుద్ధిమంతులా కూర్చున్నారు, మీరు చాలా సైలెంట్గా ఉన్నారు. తెలివైన వారు మాట్లాడరు, మాట్లాడేవారికి ఏమీ తెలియదు. అయితే మాట కంటే మౌనం శక్తివంతమైనది. ఏంటి మాట కంటే మౌనం శక్తిమంతమైనది? మాట కంటే మౌనం శక్తిమంతమైనది. ఇంకోటి అంటున్నారు భగవాన్, మానసిక సంకల్పం అన్నిటికంటే బలమైనది. అంటే మానసిక సంకల్పం మీకు, మీరు ఎక్కడ ఎక్కడ పాలకుల్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, మరొక దేశంలో ఉన్నా, మరొక జరిగిన మెంటల్ కాంటాక్ట్ విత్ భగవాన్ యస్టన్ చేయాలి. మెంటల్ కాంటాక్ట్ విత్ భగవాన్ యస్టన్ చేయాలి. మీరు ఏ దేశంలో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, అది ముఖ్యం కాదు. ట్రూత్కి డిస్టెన్స్ లేదు. ట్రూత్కి డిస్టెన్స్ నో టైం. ట్రూత్కి డిస్టెన్స్ లేదు, టైం లేదు. అంటే టైమ్ ఈజ్ జడం, టైమ్ ఈజ్ జడం, డిస్టెన్స్ ఆల్సో జడం. ఇట్ ఇస్ ఆల్ క్రియేటెడ్ బై ది మైండ్, ఇట్ ఇస్ ఆల్ క్రియేటెడ్ బై ది ఈగో సెన్స్. అందుచేత నువ్వు ఇక్కడ భగవాన్ చెప్పేది ఎస్సెన్షియల్ పాయింట్ ఏంటంటే, మెంటల్ కాంటాక్ట్ ఈజ్ వెరీ ఎస్సెన్షియల్. అయితే ఇతే అవతార్ లైక్ రామ్ అండ్ కృష్ణ, ఆ రీతి జ్ఞాని రమణ, ఆ సంబడి ఎర్స్, మెంటల్ కాంటాక్ట్ ఈజ్ వెరీ ఎస్సెన్షియల్. మీరు భగవాన్ మీరు చుట్టమనుకోండి, మీరు ఏదో బిజినెస్ చేయలేదు మీకు అనుకోండి, మీరు చుట్టం అనుకుంటే ఎప్పుడైనా జ్ఞాపకం వస్తూ ఉంటాడు. మీకు బిజినెస్ చేయలేదు, మీకు బిజినెస్ చేయటం అనుకోండి, మరి అంటే ఏదో రకంగా మీ చెప్పుల మీద పడి మానసిక అనుబంధం పెట్టుకోండి. ఏంటి మీ శరీరాలు హైదరాబాద్లో ఉన్నా పర్లేదు, అక్కడ ఉన్నా పర్లేదు, మానసికంగా అనుబంధం పెట్టుకోండి. లేదా బిజినెస్ చేయటం అనుకోండి, రమణ గారికే చుట్టం కదా భగవాను, మీకు కూడా చుట్టమే. అది బిగ్గెస్ మీ వాళ్ళకి చిన్న చుట్టం, మీకు పెద్ద చుట్టం, బిగ్గెస్ చరిత్ర మీకు, మీకు బిగ్గెస్ చరిత్ర. మీరు ఆ మానసిక అనుబంధం మీకు భగవాన్తో ఉంటే మామూలుగా ఇంజిన్ ఏ విధంగా అయితే పెట్రోల్ లాక్కుపోతుందో మమ్మల్ని తీసుకెళ్ళి ఇమోటల్ స్టేట్లో తీసుకుపోతాడు. ఇంజిన్ తోటి పెట్టి కనెక్షన్ ఉన్నప్పుడు ఆ ఇంజినే లాగేస్తూ ఉంటుంది ఏది పెట్టి. అలాగే మీకు భగవంతుతో మానసిక అనుబంధం ఉన్నప్పుడు, అంటే మెంటల్ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఆయన చేయవలసినంతా చేసేస్తాడు, మీరు చేతులు ఆడిస్తే సరిపోతుంది. అర్జున వీళ్ళందరినీ చంపుతాను, మీ చుట్టాలు ఏంటి తీసుకుంటే వీళ్ళందరూ గురువును చంపేలా చంపుతానంటున్నారు. చేసేది నేను, గౌరవం నేను చేసేది నేను, గౌరవం అయితే నువ్వు పంచముడి చేతులు ఆడించి సరిపోతుంది. లక్ష్మి యుద్ధాలు బాగా చేస్తుంది అనుకుంటారు, చేతులు ఆడించు. ఏమని చెప్పాడు భగవంతుడు అర్జునుడితో? చేతులు ఆడించు. అర్జునుడు బాగా యుద్ధం చేశాడు అనుకుంటారు అందరూనే, అర్జునుడు అందరినీ జయించేశాడు అనుకుంటున్నారు. పని నేను చేస్తాను, గౌరవం నువ్వు పొందేది కానీ ఏంటి? అది మనం చేసే సాధన అంత, మనం చేసే జపంచానం ఎంత, అలా వచ్చేదంత అక్కడ గ్రేస్లోంచి రావాలి కానీ, మనం పొందేదంతా భగవాన్లోంచి రావాలి కానీ, మనం ఎంత చేస్తాం? ఏ స్మాల్ మైండ్స్, లిటిల్ మైండ్స్, వీఆర్ ఆల్ పెట్టి మైండెడ్ పీపుల్. ఎంత చేస్తాం సాధన, ఏం చేయగలం? చేయటానికనే ఏం చేయగలిగింది మన మైండ్, ఏం చేస్తున్నది? లైక్స్ డిజ్లైక్స్ తోటి అది కుండిపోయి అది ఉంటే అది ఏం సాధనలు చేస్తున్నది? ఏంటి అసలు రా వచ్చేదంతా గ్రేస్లో ఉంచడానికి పొందిదేంటో? అంటే మానసిక అనుబంధం పెట్టుకోమంటున్నాడు. ఏంటది మెంటల్ కాంటాక్ట్? మీ శరీరాలు ఎక్కడున్నా పర్లేదు, మీ శవాలు ఎక్కడున్నా పర్లేదు, మీరు మానసిక అనుబంధం పెట్టుకోండి. అన్నిటికంటే మానసిక సంకల్పం చాలా ముఖ్యమైనది. గురువు యొక్క భౌతిక రూపం కాదు. రమణ మహర్షి గారి శరీరం ఉన్నప్పుడు మనం లేవనేటువంటి భావన మీకు అక్కర్లేదు. మీ శరీరం మాకు కనపడదు. అంటే మేము ఉండిపోతున్నాం, మీరు వెళ్ళిపోతున్నారు. ఆయనకి క్యాన్సర్ వచ్చింది కదా, మీ శరీరం ఎంతో కాలం నిలబడదు, మీ శరీరం ఎంతో కాలం నిలబడదు. ఇక్కడ ఇది క్లూ, ఇది క్లూ. ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో దానికి చావు లేదు. భగవాన్ చెప్పిన మాట ఏంటి, ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో దానికి చావు లేదు. ఇప్పుడు శరీరం ఉంది, ఉన్నప్పుడు కూడా అది మిమ్మల్ని అనుగ్రహించలేదు. శరీరమా అనుగ్రహించేది, అంటే శరీరమా, ఇదే ఈ బాడీయా మిమ్మల్ని అనుగ్రహించేది, ఈ జడ పదార్థమా మిమ్మల్ని అనుగ్రహించేది. శరీరం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించేది శరీరం కాదు. ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో దానికి చావు లేదు. శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం మిమ్మల్ని అనుగ్రహించే శక్తి శరీరానికి లేదు. ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో దానికి చావు లేదు. వచ్చిపోయేది శరీరం అంటే వస్తుందే పోతుంది, కానీ దానికి అనుగ్రహించే శక్తి లేదు. శరీరం ఉన్నా దానికి అనుగ్రహించే శక్తి లేదు. ఒకవేళ శరీరం ఉన్నప్పుడు కూడా ఏ పదార్థం అయితే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో దానికి డెత్ లేదు, బర్త్ లేదు, అదే సత్పదార్థం. అంటే మిమ్మల్ని అనుగ్రహించేది ఏమీ చచ్చిపోవటం లేదు. అంటే రమణ భగవాన్ దేహం ఉన్నప్పటికంటే ఆయన దేహం విడిచిపెట్టిన తర్వాత ఎక్కువ రమణ మహర్షి ఫోల్డ్లోకి ఎక్కువ మంది వచ్చారు. అప్పుడు తెలుస్తాను మీకు దేహానికి ఆయనకి ఏం సంబంధం లేదని. దేహానికి ఆయనకి అంటే మనకి దేహ బుద్ధి ఉంది కాబట్టి ఆయన కూడా దేహం మార్చడుగానే చూస్తాం. ఏంటంటే మనకి దేహ బుద్ధి ఉంది కాబట్టి ఆయన కూడా మనం దేహ మార్చడుగానే చూస్తాం, అంతే కదా మరి. అందుచేత ఇక్కడ గురువు భౌతిక రూపం కాదు, గురువు భౌతిక కాదు, మాయమైపోయిన తర్వాత కూడా సంపర్కం నడుస్తుంది. ఇది చాలా ముఖ్యం. అంటే ఆ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఏంటి, మీ గురువు యొక్క శరీరం పడిపోయిన తర్వాత కూడా ఏంటి అనుబంధం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అనుబంధం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అది స్కిన్ డీప్లవ కాదు. అదేంటిది స్కిన్ డీప్లవ కాదు, శరీరం పోయిన తర్వాత అది జన్మాంతర అనుబంధం. ఏంటది అది జన్మాంతర అనుబంధం. శరీరం పోయిన తర్వాత కూడా శరీరంతో సంబంధం లేకుండా మీరు ఏ లోకానికి వెళ్ళినా, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, లేకపోతే ఈ ప్లానెట్ మీద మరొక శరీరంలో మీరు ప్రవేశించినా, మీ అవసరాన్ని బట్టి, మీ ప్రారంభ కర్మని బట్టి ఇంకో బాడీ తీసుకున్నా, మీరు ఎక్కడున్నాడో గురువు చూసుకుంటూ ఉంటాడు. మీరు మీకు మీకు లోపల ఉన్నటువంటి మీరు ఆ ఆనందం మీకు స్వరూపం అయ్యే వరకు, అంటే మీకు రీబర్త్ లేని స్టేట్ మీరు పొందే వరకు, ఆ జనన మరణ చక్రంలోంచి మీరు బయటకు వచ్చే వరకు, ఈ దేహాలు మారిపోయినా, ఆ లోకాలు మారిపోయినా, పరిస్థితులు మారిపోయినా, మీరు జీవుడు ఎక్కడున్నా మిమ్మల్ని వెంటాడి 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 మీకు జ్ఞానం ప్రసాదించే వరకు విడిచిపెట్టడు వాడికి గురువు. బయట పరిస్థితులు సంబంధం ఏమీ లేదు, మీకు అసలు అక్కడ అనుబంధం ఉండలేదా, అక్కడ ఎఫెక్షన్ ఏమైనా ఉండలేదా. అయితే గురువు శరీరం లేకపోయినా గురువుతో సంబంధం తెగిపోయిందని మీరు అనుకోవద్దు. భగవాన్ ఏం చెబుతున్నారు, ఏం చెప్పంటే గురువు అంటే గురువు శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం గురువు కాదు. ఒకవేళ శరీరం ఉన్నప్పుడు కూడా వాడు శరీరం ఉన్నప్పుడు కూడా ఆ శరీరం వాడు కాదు. ఏంటి శరీరం ఉన్నప్పుడు కూడా ఆ శరీరం వాడు కాదు. అంటే ఆ సంపద అంటే శరీరం పోయిన తర్వాత కూడా మీకు ఆ అనుబంధం ఏంటి, ఆ డిటాచ్డ్ అటాచ్మెంట్ ఏంటది, ఆ డిటాచ్డ్ అటాచ్మెంట్ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. గురువు అంటే నీకు కనపడే రూపం కాదు, గురువు అంటే నీకు కనపడే శరీరం కాదు. శరీరం ట్రూత్ కాదు, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, అది ముసలిదైపోతుంది, దానికి రోగాలు వస్తాయి, చచ్చిపోతుంది. ఈ చచ్చిపోయే దాన్ని గురువు ఈ చచ్చిపోయేది నేను వద్దరుతుందా? అదే నేను అనుగ్రహించేది, నీ పట్ల ఆప్యాయ చూపించి ఈ చచ్చిపోయి శవమా, ఈ శవం నీ పట్ల ఆప్యాయ చూపిస్తుందా? ఏంటి శవము నీ పట్ల ఆప్యాయ చూపిస్తుందా అని అంచేది. నీకు నువ్వేం చేయాలంటే, గురువుతోటి శరీరం ఉన్నా శరీరం లేకపోయినా నీకు ఆ మానసిక అనుబంధం విడిచిపెట్టద్దు. ఏంటి మానసిక అనుబంధం? టైం చూడండి రామచంద్ర గారు, 3:30 అయింది. ఆ మానసిక అనుబంధం, మానసిక అనుబంధం విడిచిపెట్టద్దు. మౌనం కూడా ఏంటి, మౌనం కూడా ఏంటి, మౌనం కూడా పరమం. గురువు మాటలు చెప్పక్కర్లేదు, ఆయన మౌనం కూడా ఉపదేశం. మాటలతోటి పని లేదు, మాటలతోటి పని లేదు అంటే ఆయన సైలెన్స్ కూడా మెసేజ్. ఏంటంటే గురువు సైలెన్స్ చాలు, సైలెన్స్ కూడా ఆ మెసేజ్. మౌనం మాట్లాడుతున్నా మీకు తెలియదా? మౌనం మాట్లాడుతున్నా మీకు తెలియదా? మౌనానికి కూడా మాట్లాడే శక్తి ఉంది, మౌనానికి కూడా మాట్లాడే శక్తి ఉంది. అది అసలు మాట్లాడుతున్నాను, మౌనం మాట్లాడుతున్నాను మీకు తెలియదా? తెలియదమ్మా నీకు. మౌనం మాట్లాడ, మౌనం కూడా మాట్లాడుతుంది. అది ఉపదేశం చెబుతుంది. అదేంటి ఉపదేశం చెబుతుంది? ఆ మౌనం అది నాన్ స్టాప్గా పనిచేస్తుంది. మౌనం అలా కంటిన్యూస్గా పనిచేస్తుంది, నాన్ స్టాప్. నాకు స్టాప్ లేదు, నేను ఇంకో 5 నిమిషాలు మాట్లాడతాను, తర్వాత మా స్టాప్ ఉంది, నేను ఆగిపోతుంది. మౌనం కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటుంది. ఏంటి కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటుంది? దాన్ని పట్టుకోవడం ఒకసారి మేము మిస్ అయిపోతూ ఉంటాం. మణిగారిని రమణాశ్రమ అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం మిస్ అవ్వకూడదు, అలాగే భగవాన్ అనుగ్రహంలోంచి కూడా మనం మిస్ అవ్వకూడదు. అది అలా ప్రవహిస్తూ ఉంటుంది. మన పరాగం ఉంటే మిస్ అయిపోతాం. ఏంటి అది పరాగం ఉంటే? మన అటెన్షన్లో లేకపోతే మనం మిస్ అయిపోతాం. అటెన్షన్లో ఉండాలి. అది మన ఎక్కడ ఉండాలి? అటెన్షన్లో ఉండాలి. అజాగ్రత్త పనికి రాదు. ఏంటి అజాగ్రత్త పనికి రాదు, జాగ్రత్తగా ఉండాలి. అశ్రద్ధ పనికి రాదు, శ్రద్ధగా ఉండాలి. నీకు శ్రద్ధ ఉంటేనే గ్రేస్ని పట్టుకోగలవు. ఏంటి శ్రద్ధ ఉంటేనే నువ్వు ఆ గ్రేస్ని పట్టుకోగలవు. మౌనం అనేది కంప్లీట్ ఉపదేశం. అంటే మౌనం అనేది కంప్లీట్ మెసేజ్. అంటే అంటే అందులో ఇంపెర్ఫెక్షన్ లేదు, ఇంపెర్ఫెక్షన్స్ ఏమి లేవు. ఇదేంట్లోనే సైలెన్స్లో ఇంపెర్ఫెక్షన్స్ లేవు, పెర్ఫెక్షనే. సైలెన్స్ అంతా పెర్ఫెక్షన్ అంతే. అయితే మాటలు అర్థమవుతాయి. దక్షిణామూర్తి మౌనం మనం అర్థం చేసుకోవడం కష్టం. ఏంటంటే మన బ్రెయిన్ మెచ్యూరిటీ లేదు. మీరు దక్షిణామూర్తిలాగా మౌనంగానే చెప్పగలరు, మరి మాటలతోటి పనేనండి. మౌనం ఎంతమంది అర్థమవుతుంది? మౌనం ఎంతమందికి అర్థమవుతుంది? మౌనం మాట్లాడుతుంది కానీ ఎంతమందికి అర్థమవుతుంది? మౌనం సైలెన్స్ ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుదు. అందుచేత మాటలు చెప్పవలసి వస్తుంది. మీకు మౌనం కనుక అర్థమవుతుందంటే మాటలతోటి పని లేదు. ఏంటి మాటలతోటి టాక్ తోటి పని లేదు, మౌనం. మౌనం కనుక అర్థం. రమణ భగవాన్ వాజ్ నాట్ ఎ టాకర్, హీ వాజ్ ఎ టీచర్. హీ వాజ్ నాట్ ఎ టాకర్, హీ వాజ్ 100% ఎ టీచర్. టీచర్ ఎంటర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ టాకర్. ఎక్కడ ఉన్నాం మనం? అంచేది నీకు సైలెన్స్లో, నీకు సైలెన్స్ అర్థం కావటం లేదు కాబట్టి ఏదో మాటలు చెప్పవలసి వస్తుంది. అది దాని మాటల్లో మార్చి ఉన్న పదార్థాన్ని మాటల్లో మార్చి నీకు అర్థమయ్యేటట్టు చెప్పవలసి వస్తుంది. ఇక్కడ నీకు అర్థమయ్యేటట్టు చెప్పవలసి వస్తుంది. అది గురి ఏం చేస్తాడంటే, నువ్వు నీకు అర్థం అవ్వకపోతే ఏ కారణం వల్ల నీకు అర్థం అవ్వలేదో చూసుకుంటాడు. ఏంటంటే అబ్స్టికల్ లాగేస్తాడు. అబ్స్టికల్ అది గ్రేస్ వల్ల జరుగుతుంది. ఏంటది? అది గ్రేస్ వల్ల జరుగుతుంది. కానీ లోపల ట్రూత్ మాటకు అతీతం. మాటకు అతీతం ఏం దాన్ని మాటల్లో ఎలా చెప్పమంటారు? కానీ చెప్పవలసి వస్తుంది. ఏం చేస్తాం మరి? ఏం చేయగలం? మనం చేసింది ఏమి లేదు. ఏం చెప్పగలం? ఏం చేయమంటారు? అది మాటలకు అందదు. మాటలకు అందదాన్ని మాటల్లో ఇరికించి చెప్పవలసి వస్తుంది. ఏం చేద్దంటే మాటలు లేని స్థితి నీకు అర్థం అవటలేదు. అంతకంటే మరి ఏంటి చేసేది ఏమి లేదు. దాని ఏదో మాటల్లో అనువాదం చేసి అంటే అది అన్యాయం. మీకు పూర్తిగా న్యాయం జరగకపోయినా సైలెన్స్ ఎంత జస్టిస్ చేస్తుందో మాట అంత జస్టిస్ చేయలేదు మీకు. కానీ మీకు సైలెన్స్ అర్థం అవటలేదు. అంచేది దాన్ని మాటల్లో ఏదో రకంగా ఉన్న పదార్థం గురించి మాటల్లో చెప్పవలసి వస్తుంది. అంచేది మరి మాటలకు అందుతున్నది అందదు. కానీ అందినంత మట్టుకి ఏదో రాజీ పడి చెప్పవలసి వస్తుంది. అందుతుందా? ఇట్ ఈజ్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇట్ ఈజ్ బియాండ్ రిటన్ ఎక్స్ప్రెషన్. ట్రూత్ ఈజ్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్ అండ్ ట్రూత్ ఈజ్ బియాండ్ రిటన్ ఎక్స్ప్రెషన్ ఆల్సో. కానీ మీకు మరి మాటలు లేకపోతే ఆ మాటలతో ఏదో రకంగా ఇరికించి మీకు చెప్పవలసి వస్తుంది. గురువు మాట ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి వస్తుంది. గురువు మాట అనుకోవద్దు. గురువు ఈ మాట కూడా ఎవడైతే దయ అనుకుంటున్నాడు వాడు అదృష్టవంతుడు. గురువు చెప్పేది మాట కాదు. అది ఏంటి? ఆ మాట కూడా కంపాషనే అని ఎవడైతే అనుకుంటున్నాడో వాడికి ఫార్చునేట్ ఫెలో. అయ్యే ఫార్చునేట్ ఫెలో, ఈజ్ ఎ ఫార్చునేట్ ఫెలో. అయితే మాటకు అందదు. అది మాటకు అన్నందాన్ని మీకు మాటలో చెబుతున్నాడు ఎవడు? గురువు. అంచేది వాడు ఎవడో కొంతమంది అదృష్టవంతులే. అంటే పుణ్యబలం ఉన్న వాళ్ళకి అందుతున్నది. ఏంటది? పుణ్యబలం ఉన్న వాళ్ళకి అందుతుంది. మీరు ముగింపు లేని పుణ్యమైన పనులు చేస్తూ ఉండండి. కొన్ని ముగింపు ఉండకండి. ఎంతో కొంత ముగింపు లేకుండా చేస్తూ ఉండండి. అంటే మీ మైండ్ ప్యూరిఫై అవుతుంది. ఏంటి? మైండ్ ప్యూరిఫై అవుతుంది. అంచేది మనకు సత్కర్మ కూడా ఒక భాగం. సత్కర్మ కూడా ఒక భాగం ఈ స్పిరిచువల్ లైఫ్లో. అది కూడా ఒక భాగం. దాని అంటే దాన్ని మాటలతో చెప్పడం అది మాటకు అచేతం. నీ మనసుకి మనసు వేదంలో ఏం చెప్పాడంటే ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి మాటలు పరిగెత్తినాయి లోపలికి, మనసు పరిగెత్తింది. అంటే చాలా పరిగెత్తినాయి. ఏది ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి చాలా దూరం వెళ్ళినా తెలుసుకోవడానికి మాట వెళ్ళింది, వాక్కి వెళ్ళింది, అన్నీ వెళ్ళినాయి. అది అందటాలేదు. వెనక్కి తిరిగి వచ్చేసినాను. మాట తిరిగి వచ్చేసింది, మనసు తిరిగి వచ్చేసింది. దానికి అందనప్పుడు అందరం వస్తున్నది ఎలా పట్టుకుంటుంది? అందరం పట్టుకున్నది. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా ఊళ్ళో వంతిని కని పెట్టు వంతిని ఖర్చు పెట్టినట్టు డాక్టర్ గారు ఏం చేస్తారు? డాక్టర్ ఇంజనీర్ గారు నీకు వంతిని ఖర్చు పెట్టగలరు, కానీ డాక్టర్ గారు ఖర్చు పెట్టగలరా? అంచేత నీకు మాటకు అందని మాటకు అందదు, మనసుకు అందదు. వాటికి చేతగా దగ్గర ఉండి వాటికి అందుకోవటం, వాటికి చేతగానప్పుడు వాటిని అడగటం ఎందుకు? పాపం ఎడతాయి, తెలుసుకోవడానికి ఎడతాయి. వెళ్ళి తెలుసుకోలేవు, వెనక్కి తిరిగి వచ్చేస్తాయి. మాటకు అందదు. ఎక్కడైతే మాట అణిగిందో, ఎక్కడైతే మనస్సు అణిగిందో, ఎక్కడైతే దేహబుద్ధి అణిగిందో, ఎక్కడైతే ఇండివిజువల్ లాయ్ బాడీ బాగుండాయి శాసనం లేకుండా ఎక్కడైతే పూర్తిగా నిశ్శేషంగా అణిగిపోయిందో, అప్పుడు నీకు లోపల ట్రూత్ నేను నేను అని నీకు వ్యక్తమవుతుంది. అది బాడీ బౌండ్ కాదు. ఇట్ ఈజ్ యూనివర్సల్. ఇట్ ఈజ్ యూనివర్సల్. ఇవన్నీ అణిగిపోయిన తర్వాత నీ వికారాలు ఈ బాడీ బౌండ్ అయ్యి ఈ మెంటల్ మైండ్ ఇవన్నీ అణిగిపోయిన తర్వాత ఈ డస్ట్ అంతా అణిగిపోయిన తర్వాత ఏంటి? ఈ డస్ట్ అది వరల్డ్. ఈ డస్ట్ అది వరల్డ్ అంతా కూడా అణిగిపోయిన తర్వాత నీకు ఒక నేను హృదయంలో ఉన్న ఒక ట్రూత్. ఏంటి? అది నేను నేనంటే వ్యక్తమవుతుంది. ఇది అది దేహానికి పరిమితం కాదు. ఏంటి? అది మనస్సుకి పరిమితం కాదు. ఒక ప్రాంతానికి పరిమితం కాదు. ఒక కాలానికి దేశానికి పరిమితం కాదు. ఇట్ ఎంటైర్లీ యూనివర్సల్. ట్రూ ఐ ఇది అంటాలు యూనివర్సల్, ఇట్ ఇస్ నాట్ బాడీ బాగుండే. యూనివర్సల్లా ఇది అంటాలు డిఫరెంట్ ఫ్రమ్ బాడీ బాగుండే. ఏంటి ఇసిమంత సంబంధం అంటాం లేదేంటి? ఉన్నాను నేను, అయ్యాం ఉన్నాను. ఆ ఉన్నదానికి శరీరానికి ఈ డెడ్ అయిన ఈ బాడీకి కొంచెం కూడా చింతాకంత సంబంధం ఉంటాం లేదే, ముళ్ళంత సంబంధం ఉంటాం లేదేంటి? ఎక్కడో చిన్న కనెక్షన్ అని ఉండాలి కదా, ఏమీ కనబడటం లేదు. నీకు అర్థం కాకపోవచ్చు. శంకరాచార్యుల వారు భగవద్గీతకి వ్యాఖ్యానం రాస్తూ ఏంటి, భగవద్గీతకి వ్యాఖ్యానం రాస్తూ ఒక మంచి మాట చెప్పారు. భగవద్గీతలో ఆచార్యుల వారు, ప్రథమ ఆచార్యుడు, మొదటి ఆచార్యుడు, భగవద్గీత చదవటం ప్రారంభించాక కొన్ని విషయాలు నీ బుద్ధికి అందుతూ ఉంటాయి. ఏంటి కొన్ని విషయాలు నీ బుద్ధికి అంటాయి? మీరు ఎవరైనా తెలివి గల వాళ్ళు ఉంటే, వివేకవంతులు ఉంటే కొన్ని విషయాలు అందుతూ ఉంటాయి. ఏంటి కొన్ని విషయాలు అందుతాయండి? మీ బుద్ధికి అందని విషయాలు భగవద్గీతలో చాలా ఉన్నారు. కానీ మీరు ఏమనుకుంటున్నారంటే మీ బుద్ధికి అంది అని నిజమనే, మీ బుద్ధికి అందని అని అబద్ధాలని మీరు అనుకుంటున్నారు. అలా అనుకోకండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ వచ్చింది ఆచార్యుడు, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, గ్రేట్ ఎక్స్ప్రెషన్. మీ బుద్ధికి భగవద్గీతలో మీ బుద్ధికి అందే విషయాలు కొన్ని ఉన్నాయి, అందుతాయి. అది ఒకటే నిజం. మీ బుద్ధికి అందని విషయాలు గీతలో చాలా ఉన్నాయి, అవన్నీ అబద్ధాలు. మీ బుద్ధికి అందటం లేదు కాబట్టి అబద్ధాలు అనుకోవద్దు. దయించి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలియకపోతే అబద్ధమేనా? మీకు తెలుసునేవన్నీ నిజమా? మీకు తెలియని విషయాలన్నీ అబద్ధాలా? మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయని ఆచార్యులు వారు అన్నారు. ఏంటి ఆచార్యులు వారు? ప్రథమ ఆచార్యుడు, మొదటి ఆచార్యుడు, గీత భగవద్గీత కామెంటరీ మొదటి ఏంటి. తర్వాత మీరు రాగద్వేషాలు పెంచుకుని భగవద్గీత చదివితే మీకు ఏం అర్థం కాదు. మీరు ఏదైనా పుస్తకం చదివేటప్పుడు రాగద్వేషాలు పెట్టుకుని మీరు శాస్త్రం చదువుతుంటే ఆ శాస్త్రం తన మనస్సును, తన హృదయాన్ని మీకు ఇవ్వదు. మీరు రాగద్వేషాలు లోపల పెట్టుకుని, ఇష్టాయిష్టాలు లోపల పెట్టుకుని మీరు భగవద్గీత చదవటం మొదలెడితే చదవచ్చు, కానీ భగవద్గీత తన హృదయాన్ని మీకు ఇవ్వదు. చదివిస్తే చదవండి, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఏంటి టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అంటే వాళ్ళు లుక్ అనపు, వాళ్ళు చూపి మంచిదే. ఏంటి వాళ్ళు వన్ వరడ్ ఈజ్ అనఫ్, వన్ లుక్ ఈజ్ అనఫ్, వన్ టచ్ ఈజ్ అనఫ్. అంటే మహాత్ములు వస్తారు వాల్మీకి రామాయణంలో ఏం చెప్తాడంటే, రాముడు నువ్వు చూస్తాం కాదు, రాముడి చేత నువ్వు చూడబడాలి. రాముడిని నువ్వు చూసావా? ఆయన చేత చూడబడ్డావని పో. రాముడిని నువ్వు చూడటం కాదు, రాముడి చేత నువ్వు చూడబడాలి. ఎవరు వాల్మీకి చెప్తాడు. అందుచేత నువ్వు ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఒక మహాత్ముడు యొక్క టచ్ చాలు, ఒక లుక్ సరిపోతుంది. ఏంటి వన్ వరడి, ఒకసారి నీకు ఒక మాట చెబితే ఆ మాట వల్ల నువ్వు బాగుపడిపోతావు. ఏంటి అది? తులసీదాస్ అలా బాగుపడ్డాడు కదా. తులసీదాస్ భార్య రత్నావళి, తులసి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు. ఒకరోజు పుట్టింటికి వచ్చే నా వెనకాల వచ్చేసావు. అంత అటాచ్మెంట్ ఉంటే కష్టం కదా పెళ్ళం మీద. నీకే పెళ్ళం ఉంది, ఎవరికి పెళ్ళాలి లేరా? ఎంత ఇష్టపడుతున్నావు నేనంటే నువ్వు, నేనంటే నువ్వు చాలా ఇష్టపడుతున్నావు తులసి. నా మీద నీకున్న ప్రేమ ఉన్నమాట నిజమే, ఎఫెక్షన్ ఉన్నమాట నిజమే. కానీ నా మీద ఉన్న నీకున్న ఎఫెక్షన్ రాముడి మీద ఉంటే ఈ పాటకు నువ్వు సెయింట్ అయిపోదు కదా. నీకు యాదాలాపంగా ఉంది. ఏంటి నా మీద ఉన్న ఎఫెక్షన్ నీకు రాముడి మీద కనుకుంటే ఈ పాటకి సెయింట్ అయిపోదు కదా అని యాదాలాపంగా ఉంది. అంటే వెంటనే ముఖం పక్కన తిప్పేసాడు, వెళ్ళిపోయాడు. ఈ బికెమ్ సైలెంట్. తులసి బికెమ్ సైలెంట్. ఉత్తరప్రదేశ్లో వాల్మీకి రామాయణం ఎవరు చదవరు, తులసి రామాయణం చదువుతారు. ఈవెన్ ఇన్ బెనారస్ మా మీద నీకు ఎంత ప్రేమ ఉంది, ఇది నిజమే. కానీ ఈ ప్రేమ రాముడి మీద ఉంటే నువ్వు సెయింట్ అయిపోతావు కదా. తులసిదాసు దారి పేరు రత్నావళి. అది వేదాలాపంగా ఉంది, నేను నిజంగా అనలేదు, ఊరికి మామూలుగా ఉంది. నిజంగా మాటలు సీరియస్గా ఆయన తీసుకుని అంటే అంతకుముందు ఏదో ప్రారంభం పోయింది. ఏంటి అంతకుముందు ఏదో ఒక డిఫెక్ట్ ఉందో తులసీదాసులో. ఈ తులసీదాసు భార్య ద్వారా ఈస్తాడు అనిపించాడు ఆ మాటలు. ఎప్పుడైతే తులసీదాసు భార్య ఎలా ఉందో తులసీదాసుని, అంతకుముందు ఉన్నటువంటి ఫారెన్ మ్యాటర్ బర్న్ అయిపోయింది. అంతకుముందు తులసీదాసు మైండ్లో ఉన్న ఫారెన్ మ్యాటరు బర్న్ అయిపోయింది. ఈ బికేమ్ సైంట్. ఈ రోడ్ టు తులసి రామాయణ, ఇట్ ఈస్ వెరీ పాపులర్. తులసి రామాయణం ఇస్ వెరీ వెరీ పాపులర్ ఇన్ నార్త్ ఇండియా. దే రీడ్ తులసి రామాయణ మోర్ దాన్ వాల్మీకి రామాయణ. సాంస్క్రిట్లో రాద్దామని కూర్చున్నాడు తులసిదాసు బెనారస్లో. రాముడు కనిపించంటాడు తులసి. ఏ భాషలో రాస్తున్నావు నువ్వు, సంస్కృత భాషలో రాశాడు కదా వాల్మీకి ఇదివరకు, అది సేమ్ లాంగ్వేజ్లో రాస్తానంటావేంటి. నువ్వు అయోధ్యలో పో, అక్కడ రా అయోధ్యలో తులసి రాను. అప్పుడు రెట్టున్నాయి రా కాశు హిందీలో, హిందీలో ఇక్కడ పాపులర్ లాంగ్వేజ్. సాంస్క్రిట్ ఎంతమందికి వచ్చినాయి అంటే పాపులర్ లాంగ్వేజ్ అని లోకల్ లాంగ్వేజ్ హిందీ అంటే నువ్వు హిందీలో రాయని రాముడు గైడెన్స్ తీసుకునే అయోధ్యకి వెళ్ళి తులసి రామాయణం రాశాడు. అయితే వాల్మీకి రామాయణంలో ఎముకలు ఉంటాయి, తులసి రామాయణంలో మాంసం రక్తం తప్పించి బోన్స్ ఏం కనపడవు. వాల్మీకి రామాయణంలో మాంసం ఉంటుంది, రక్తం ఉంటుంది, ఎముకలు ఉంటాయి. తులసి రామాయణంలో మాంసం రక్తం ఉంటుంది, ఎముకలు కనపడవు. వాడు తులసి బోన్స్ కనపడవు. అంటే బోన్స్ కనపడవు. ఇది ముగించేస్తున్నాం. సత్పురుషుడు అంటే సత్వస్తుని ఎరిగిన వాడిని గ్రహించిన వాడిని కూడా సత్పురుషుడు అంటారు. కానీ సత్పురుషుడు అంటారు సద్వస్తువుని గ్రహించిన వాడితో కలిసి ఉండటం కూడా మంచిదే. అటువంటి నీకు ఎవరైనా ట్రూత్ని రియలైజ్ చేసుకోవాల్సి ఉంటే వాళ్ళతో కలిసి ఉంటే మంచిదే. నీకు సత్పురుషుడితో ఇందాక చెప్పాను కదా రిఫైన్డ్ సోర్స్ దొరికినా ఏంటంటే దొరికినా. ఇప్పుడు నువ్వు సముద్రంలో ఉన్నావు, అజ్ఞానం అనే సముద్రంలో ఉన్నావు, ఏంటి అవిద్య అనే సముద్రంలో ఉన్నావు. మనం అందరం ఎక్కడ ఉన్నాం? అజ్ఞానం అనే సముద్రం, సంసారం అనే సముద్రం, అవిద్య అనే సముద్రంలో ఉన్నాం. ఈ సముద్రంలోంచి నువ్వు ఒడ్డుకు రావాలి. అంటే ఈ సముద్రంలోంచి ఒడ్డుకు రావాలి. నువ్వు ఒడ్డుకు రావటానికి సత్పురుషులు నీకు సహకరిస్తారు. ఇంకేం చెప్పమంటావు నీకు, ఏమి చెప్పమంటావు నీకు. నువ్వు ఆ చక్రంలోంచి బయటికి రావటానికి ఏంటి, ఆ చక్రం నుంచి ఆ హోలీ పీపుల్ ఆ చక్రంలోంచి బయటికి రావటానికి అంటే ఆ పరమ పవిత్రులు ఏంటి నీకు సహకరిస్తారు. ఒడ్డుకి రావటానికి నీకు సహకరిస్తారు. ఆ ఇగ్నోరెన్స్ నుంచి నిన్ను బయటికి రావటానికి నువ్వు నిన్ను నీకు సహకరిస్తారు. నీకు 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 ఆత్మబుద్ధిని దేహబుద్ధిని నశింపజేసి ఆత్మబుద్ధిని ప్రసాదిస్తారు. ఏంటంటే దేహబుద్ధిని నశింపజేసి నీకు ఆత్మబుద్ధిని ప్రసాదిస్తారు. ఇదంతా కూడా సజ్జనులు చేసే పని. ఇదంతా కూడా సజ్జనులు చేసే పని. అయినా వాళ్ళ దగ్గర అనుగ్రహం నిన్ను అనుగ్రహిస్తారు. కానీ వాళ్ళని అనుగ్రహించడం తప్పించి ఇంకోటి వాళ్ళకి చేత కాదు కదా చేయటానికి. నీకు నీ మీద కోపాలు పెట్టుకోవడానికి లేకపోతే మీ మీద ద్వేషాలు పెట్టుకోవడానికి అవి ఉంటే పెట్టుకుంటారు కానీ అనుగ్రహించడం దర్పించడం కూడా చేత కాదు కదా. ఈ లక్ష్మి మీద ద్వేషం పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ద్వేషం ఎలా ఉంటుందో తెలియదు కదా. వాళ్ళకి చేతగానే పని అలా చేయగలరు. వాళ్ళకి చేతలేని పని అలా ఒకటి అనుగ్రహించడం తప్పించి ఇంకోటి చేత కాదు. అది అది ఒక్క పని వాళ్ళకి చేత కాను కాబట్టి అది ఒకటే చేస్తారు. ఇంకో పని వాళ్ళకి చేద్దామన్నా చేయగలరు, చేత కాదు. వండర్ఫుల్ అవిజ్ ఎక్స్ప్రెషన్. అంటే చేత కాదు, ఒకవేళ చేద్దామని మీ మీద విరోధం పెట్టుకోవటం లేకపోతే మిమ్మల్ని క్షపించడం ఇటువంటి పనులు చేద్దామన్నా వాళ్ళకి చేత కాదు. వాళ్ళకి చేత కాని పనులు ఎలా చేస్తారు? వాళ్ళకి చేత అయిన పని వాళ్ళు అనుగ్రహమే. అవి తప్పించి ఇంకోటి ఏం వాళ్ళు అవి తప్పించి ఇంకోటి ఏం పని చేయలేరు. అంటే వెతుక్కోండి సత్పురుషుల్ని, వెతుక్కోండి. అయాశ్వ అంటాడు కదా, తట్టంగా తిరగబడుతుంది. ఏ చిన్నవాడు ఏమన్నాడు, తట్టండి తట్టండి తిరగబడుతుంది, అడగండి ఇవ్వబడుతుంది. ఏంటండి అడగండి ఇవ్వబడుతుంది? ఇక్కడ భగవాన్ ఏమంటున్నారు ఏంటండి, సాంగత్యాన్ని వెతుక్కోండి. ఇందాక ఆల్బర్ట్ ఏమన్నాడు, గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ అండ్ ఫిజిస్ట్ ఆల్సో ఊయామా, ఆల్బర్ట్ అనవాడు ఊయామా, ఫిజిస్టుల కాన్ఫరెన్స్కి వెళ్తే మ్యాథమెటిషియన్ అంటున్నారు అమెరికాలో, మ్యాథమెటిషియన్ మ్యాథమెటిషియన్స్ కాన్ఫరెన్స్కి వెళ్తే ఏ గ్రేటెస్ట్ ఫిజిస్ట్ ఏ ఫిజిస్ట్ స్థామ్ అంటున్నారు ఊయామా. ఏమయ్య ఫిజిస్టర్ ఏమయ్య మ్యాథమెటిషియన్ ఊయామా, వాళ్ళు వెళ్తే ఫిజిస్ట్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఫిజిస్ట్ అంటున్నారు, ఈ ఫిజిక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మ్యాథమెటిషియన్ వచ్చాడు అంటారు. నేను ఎవడో నాకే తెలియట్లేదు, ఎందుకంటే మ్యాథమెటిషియనా ఫిజిస్ట్నా వాడు చెప్పాడు. సత్పురుషులు సహవాసం కోసం మీరు ప్రపంచం యొక్క అంచులు దాకా వెళ్ళండి అని. మోస్ట్ ఆనిస్టన్స్ లైఫ్ ఇస్ ఆల్బర్ట్ ఆనిస్టన్ మోస్ట్ 100% ఇన్ పర్సనల్ లైఫ్. ఆల్బర్ట్ని ఎక్కడ భరణ చేశారని న్యూజెర్సీలో భరణ చేశారు. ఆల్బర్ట్ని పలానా చోట భరణ చేశారని ఈ లోకానికి గుర్తక్కర్లేదు అన్నాడు. ఆల్బర్ట్ ఈ దేశాన్ని ఈ ప్రపంచానికి వచ్చి బయటికి వెళ్ళిపోయాడని రిమార్క్ కూడా ఈ ప్రపంచానికి ఏం అక్కర్లేదు అన్నాడు. ఆల్బర్ట్ని ఎక్కడైతే నన్ను భరణ చేశారో ఆడు గుర్తు లేకుండా చేసాడు అని చెప్పాడు. 100% ఇన్ పర్సనల్ లైఫ్ ఆల్బర్ట్ లైఫ్. చిన్నప్పుడు అడిగి చదువు సరిగ్గా వచ్చేది కాదు, ఇదే ఆల్బర్ట్ నా కడుపుని పుట్టావేంట్రాను అనేదాడమ్మ. ఏంట్రా నా మీద ఆధారపడిపోతే నీకు అన్నం పెట్టగలను నేను, నీకు చదువు రావటం లేదు, మరి నా మీద ఆధారపడిపోతే నీకు అన్నం పెట్టగలను నేను, మిస్టర్ ఆల్బర్ట్ చదువుకోరా, మరి నేను పోషించగలనా? ఇది భగవాన్ చెప్పారు. ఏసు ఏమన్నాడు, అడగండి ఇది తట్టండి తెరవబడుతుంది, అడగండి ఇవ్వబడుతుంది. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే వెతుక్కోండి, సాంగ్ ఇచ్చాను హోలీ కంపెనీని, హోలీ కంపెనీని వెతుక్కోండి. మీకు హోలీ కంపెనీ వల్ల అంతర్దృష్టి మైండ్ ఇంట్రావర్ట్ అవ్వడం చాలా కష్టం. ఏంటి మైండ్ ఇంట్రావర్ట్ అయితే మీకు చేతిలో ఉన్న చేతిలో డబ్బు ఉంటే బజార్లో వస్తువు కొనుక్కోవడం ఎంత తేలికో, మైండ్ ఇంట్రావర్ట్ అయితే మీకు రియలైజేషన్ రావటం కూడా అంత తేలిక. మీకు ఈ సత్పురుషుల యొక్క హెల్ప్ చేసేది ఏంటంటే వాళ్ళు మీకు అంతర్దృష్టి కలగజేస్తారు. ఇది అంటే మీకు తెలియకుండా మీకు మీకు ఒకవేళ మీరు ప్రయత్నం చేసినా సాధించలేని పని నేను హోలీ కంపెనీస్ ప్రజెన్స్ వాళ్ళు ఇందరి ప్రజెన్స్ మహాత్మాస్ ప్రజెన్స్ ఇన్ హోలీ పీపుల్స్ ప్రజెన్స్ దాని ఆటోమేటిక్ మనసు అంతర్ముఖం అయిపోతుంది. నీ ఎఫర్ట్ ఇస్ నాట్ నీడెడ్, ఎఫర్ట్ ఇస్ నాట్ నీడెడ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ హోలీ కంపెనీ. అంటే నీ ప్రయత్నం లేకుండా నీ పెట్టుబడి లేకుండా నీ మనసు అంతర్ముఖం అయిపోతుంది. మనసు అంతర్ముఖం అయిపోయిన తర్వాత వెంటనే నీకు అమృతానుభవం కలుగుతుంది. అది కడసారి జన్మ, దట్ ఈజ్ యువర్ లాస్ట్ బార్త్. ఇంకా నువ్వు శవాలను మొయ్యక్కర్లేదు, శవాలను మోస్తావా, ఇంకా శవాలను మొయ్యవలసిన పని లేదు. అది ఇంట్రావర్ట్, మైండ్ ఇంట్రావర్ట్ అవ్వడం చాలా కష్టం. మైండ్ అది హోలీ కంపెనీ ఉంది. నువ్వు చేయొచ్చు, నువ్వు జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, విచారణ చేయొచ్చు, ఇవన్నీ ప్రక్రియలు, ఇవన్నీ ప్రక్రియలు. కానీ హోలీ కంపెనీని ఎక్కువ హెల్ప్ చేస్తుంది. దేనివల్ల? దేనికి? మైండ్ ఇంట్రావర్ట్ చేయడానికి, అంటే అంతర్ముఖం చేయడానికి చేస్తుంది. అంచేది నీకు అంతర్దృష్టి, మైండ్ని అంతర్దృష్టి కలిగజేస్తే నీకు ఏదో రోజున అమృతానుభవం కలుగుతుంది. ఏదో రోజున కలుగుతుంది. నీకు నీ డిజైర్ తోటి సంబంధం లేకుండా, ఏంటి నీ డిజైర్, నీ ఎక్స్పెక్టేషన్ తోటి సంబంధం లేకుండా ఏదో రోజున నీకు ఆ రియలైజేషన్ ఎరైజ్ అవుతుంది. అయితే ముఖ్యం అంతర్దృష్టి. అంతర్దృష్టి అనేది ఓలీ కంపెనీ వల్ల వస్తుంది. ఇక్కడ మనం హెడ్మాస్టర్ని ఆహ్వానించాం ఆ మాట్లాడటానికి. హెడ్మాస్టర్ మనకి ఇక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చారు. హెడ్మాస్టర్ మాట్లాడతారు 10 నిమిషాలు.